જેને નાખી ભંજન રહે. માણ હું ગપ ક્ષેત્ર છું, સુરક્ષેત્ર ఇప్పుడు జిన్నూరు గ్రామంలో యాడి గ్రామం ఆ గ్రామాలు ఉంటే నాలుగు వందల సంవత్సరాలు పూర్వం తప్పించా ఊళ్ళు ఆ గ్రామాలు లేవు అసలు. నాలుగు వందల సంవత్సరాల పూర్వం జిన్నూరు అని వేడంగా చాలా గ్రామాలు లేవు ఈ జిల్లాలోనూ తూర్పుగోదావరి జిల్లాలో కూడా. ఈ మధ్య కాలంలో వచ్చిన గ్రామాలు చాలా గ్రామాలు, కానీ ఆచంట అలా కాదు, ప్రాచీనమైన గ్రామం. రాజమండ్రి ఎంత ప్రాచీనమైనదో, బందర్ ఎంత ప్రాచీనమైనదో, ఆచండ గ్రామం కూడా చాలా ప్రాచీనమైన గ్రామం. మన నియోజకవర్గం పేరు ఆచంట నియోజకవర్గం. తెలియని కాలంలో జిన్నూరు పాలకుల నియోజకవర్గం అనుకుంటారు, కాదు ఆచంట నియోజకవర్గం. అది ఈ గ్రామం పేరు మీద నియోజకవర్గం. ఈ శివాలయం స్వయంభవం. ఇంకా ఇప్పుడు భీమవరం పాలకుల్లో కుమారస్వామి ప్రతిష్టని, చంద్రుడి ప్రతిష్టని, సూర్యుడి ప్రతిష్టని ఇలా ఉన్నాయి అక్కడ. అలాగే భీమవరం చంద్రుడి ప్రతిష్టని, ఇక్కడ తనకు పాలకులు కుమారస్వామి ప్రతిష్ట అని, లేదా ఇంకొకటి ఇంకో చోట ప్రతిష్టని, పంచారామాలయం ఇది అలా కాదు. దేవతల చేత కూడా ప్రతిష్ఠింపబడలేదు, ఇది స్వయంగా విరిచినటువంటి శివలింగం. అంటే మార్నింగ్ టైం అయితే మనకు మూల విరాట్ కనిపిస్తుంది, ఇప్పుడు ఇది అభిషేకాలు చేసి అలంకరణ చేసి మనం మూల విరాట్ కనపడటం లేదు. ఈ దేవతల చేత కూడా ప్రతిష్ఠింపబడినటువంటి ఆలయం కాదు, స్వయంగా తెలిసినటువంటి ఆ దేవుడికి ఆచంతేశ్వరుడు అసలు ఆయన ఆచంటి. దానికి ఒక కథ ఉందా, కథలకు ఇప్పుడు ఎలను. ఆ దేవుడి పేరే ఆచంట. తర్వాత ఇక్కడ రామచంద్రమూర్తి కూడా ఆచంట వచ్చారని అరణ్య దండకారణ్యంలో ప్రవేశిస్తూ ఇటు నుంచి ఎలా వెళ్ళి దవడేశ్వరం వెళ్ళారని. రామపాదాలు రేణు కూడా ఉంది దవడేశ్వరంలో. రామచంద్రస్వామి వచ్చి ఆచంతేశ్వరుడు అసలు నేను సహజంగా పేరు. రాముడు వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుని వెళ్ళాడు. అంచేత రాముడు వచ్చి ఇక్కడ అభిషేకం చేశాడు కాబట్టి దీన్ని రామేశ్వర స్వామి అంటున్నారు అప్పటి నుంచి. కానీ అంతకుముందు పేరు ప్రాచీనమైన గ్రామం ఏంటంటే ఇది ఆచంటేశ్వరుడు స్వయంభూ. స్వయంగా తెలిసిన ఇతరుల చేత, దేవతల చేత కానీ, నరుడి చేత కానీ, యక్షుడి చేత కానీ ఎవరి చేత ప్రతిష్ఠించబడకుండా స్వయంగా తెలిసినటువంటి లింగం శివలింగం. అది ఆచంట యొక్క వాయువు. ఏదో 400 సంవత్సరాల పూర్వం, 1000 సంవత్సరాల పూర్వం వచ్చిన గ్రామం కాదు, పురాతనమైనటువంటి గ్రామం. నేను వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని. ఈ ఆచంటలో అందరూ వ్యవసాయదారులు, చాలా కష్టపడి వ్యవసాయం చేస్తారు. పూర్వం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ వ్యవసాయం ఎక్కడ బాగా చేస్తారు, ఈ డెల్టాలో, వెస్ట్రన్ డెల్టాలో మొత్తం మనకు మూడు డెల్టాలు, వెస్ట్రన్ డెల్టా, సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా. ఆ మూడు డెల్టాలో వెస్ట్రన్ పశ్చిమ గోదావరి జిల్లాలో, అంటే తూర్పు గోదావరి జిల్లా రెండు డెల్టాలు, మన పశ్చిమ గోదావరి జిల్లా ఒకటే డెల్టా. అంటే మన జిల్లా కంటే తూర్పు గోదావరి జిల్లా పెద్దది వైశాల్యంలో. కళాంగిటవాడ అంటూ ఉన్నారు తూర్పు తూర్పే పడమర పడమర, ఆయన తూర్పు గోదావరి జిల్లా అలా అంటూ ఉండరు. మన ప్రాంతంలో రాజకీయ నాయకుల్లో బాగా తెలియగలను వెంకట్రావు గారు. ఈ గ్రామం వ్యవసాయదారు, వ్యవసాయం పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయం ఎవరు బాగా చేశారంటే, ఎవరిని చూసి మనం నేర్చుకోవాలంటే ఆచంట రైతులను చూసి మనం నేర్చుకోవాలి. నేను 2 సంవత్సరాలు వ్యవసాయం చేశాను, మాకు 20 ఎకరాల పొలం ఉంది. ఆ 2 సంవత్సరాలు వ్యవసాయం చేస్తే భక్తులు అక్కడ గుర్తించేవారు. మేము పొలం దగ్గర గుర్తింది, పొలం దగ్గర వచ్చారు, 2 సంవత్సరాలు వ్యవసాయం ఏదో కొంత నష్టం వచ్చింది, తర్వాత కౌలుకి ఇచ్చేసాం. అది మా వ్యవసాయం. ఇది బ్రాహ్మ వ్యవసాయం అంటారు, మాది కూడా బ్రాహ్మ వ్యవసాయం. దానికి బ్రాహ్మ వ్యవసాయం ఒక సామెత ఉంది, అంటే బ్రాహ్మణ వ్యవసాయం చేస్తే కలిసి రాదని. అలాగే మా వ్యవసాయం కూడా అలాగే జరిగింది చివరికి. ఏదో భగవంతుడు మన దేవ ప్రారంభం ఏ రంగంలో ఉంటే ఆ రంగం. అలాగే వ్యవసాయంలో అత్యధికమైనటువంటి పంటలు పండించి ఇక్కడ భారతదేశం మొత్తమే ఇక్కడ ప్రైవేస్ వ్యవసాయ రంగంలో ఎక్కువ భాగం, అంటే ఎకరానికి ఇంత పెర్సంటేజ్ ఇంత ఎక్కువ భాగం, ఎక్కువ బస్తాలు పండించి ప్రైవేట్ పొందిన వారు కూడా ఆసంత రైతుల్లో ఉన్నారు. భారతదేశమే అసలు వ్యవసాయ దేశం. భారతదేశంలో 170 మంది వ్యవసాయం మీద జీవిస్తున్నారు. రైతులు ఏమైనా ఉండి వ్యవసాయం పనులు చేసేమైనా ఉండదు, లేకపోతే కౌలుకి చేసేమైనా ఉండదు. ఎలాగైనా 170 మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. భారతదేశంలో వ్యవసాయ దేశం అది. పరిశ్రమలు బాగా తక్కువ, ఇంకా పారిశ్రామికంగా ఇప్పటికి కూడా ఇంకా పారిశ్రామికంగా అభివృద్ధి పొందలేదు. అసలు భూ సంస్కరణ పెట్టారు, కానీ భూ సంస్కరణ పెట్టుకున్నా ఉంటే ఇంకా చాలా పొలాలు కొందరు, మరి సాగులు లేని భూములు కూడా ఈసారి చాలా సాగులను తీసుకుంటారు. ఇవరకు ఏదో పొలాలు కొనుక్కునే ఉండేవారు, ఏదైనా ఏదైనా లక్ష రూపాయలు ఉంటే 4 ఎకరాలు కొనుక్కునేవారు. ఈ ల్యాండ్ సీలింగ్ అనేది వచ్చాక 4 ఎకరాలు కొనుక్కోవడం మానేసి డబ్బు పాడు చేసుకుంటున్నారు. అలా కొనుక్కునేవారు పొలాలు కొనుక్కుంటే అలాగే సాగులు తీసుకొస్తా ఉంటారు, డ్రై ల్యాండ్ సాగులు తీసుకొస్తారు. వాళ్ళకి ఏదైనా మిగితే 10 రూపాయలు మిగిలితే దేశానికి మంచి, ఎవరితో ఎక్కువ పనికి అంత దేశానికి మంచి. ఎప్పుడు కూడా అభివృద్ధి ఆపి చేయకూడదు. భూ సంస్కరణ పెట్టి సాధించింది ఏమీ లేదు. ధనం భూ సంస్కరణ పెట్టకపోతే ధనవంతులు డ్రై ల్యాండ్స్ అన్ని కొనేసి అన్ని సాగులకు తీసుకొచ్చేద్దరు. ప్రొడక్షన్ ఉత్పత్తి ముఖ్యం. మనం సంపదను పంచుకోవాలి కానీ దారిద్ర్యాన్ని ఏం తెలుసుకుంటాం? మనం సంపదను పంచుకోగలం కానీ దారిద్ర్యాన్ని ఏం పంచుకుంటాం? అంటే ధనంతో ఏదైనా సాగురేని భూమిని సాగురే తీసుకొస్తా అంటే మనం సంతోషించాలి. ఎంతైనా దాన్ని బట్టి కొంతమంది కొంతమంది జీవిస్తూ ఉంటారు, పనులు కల్పిస్తూ ఉంటారు. ఏదైనా పనులు కల్పిస్తా అంటే కొంతమంది బతుకుతారు. దూరదృష్టితో ఆలోచించాలి, విశాలమైనటువంటి మనసుతో ఆలోచించాలి. కానీ తాత్కాలికంగా 4 కోట్ల గురించి ఆలోచించకూడదు. దేశభక్తి ఉండాలి. దేశభక్తి కూడా దేశభక్తిలో కూడా మన మనస్సు దేశభక్తి ఉంటే మన మనస్సు దేశంలో ఐక్యం అవుతుంది. తద్వారా విశాలమవుతుంది మనసు. విశాలమై విశాలమై బుడలు పేరినట్టు మనసు పేరిపోతుంది. మనం మిగిలితా వచ్చేవారు దేశభక్తి కూడా గొప్పదే. దానివల్ల హృదయం వైడన్ అవుతుంది, మనసు విశాలం అవుతుంది. ఇది మనం అదే నేను చెప్పాను కదా, 2 సంవత్సరాలు వ్యవసాయం చేశాం, బ్రాహ్మణ వ్యవసాయం. తర్వాత నాకు కూడా బ్రాహ్మణులు అంటే బాగా ఇష్టం. బ్రాహ్మణులన్నా బాగా ఇష్టం, సింగులన్నా బాగా ఇష్టం. చెప్తా ఉంటారు బ్రాహ్మణులకి సింగులన్నా పప్పు అన్నా బాగా ఇష్టం. సింగులంటే బాగా ఇష్టం, పప్పు అన్నా బాగా ఇష్టం. ఆ నేర్చుకుంటే నేర్చు ఎక్కువ వాడుతూ ఉంటారు పప్పు. బ్రాహ్మణ్స్ ఎక్కువ పప్పు ఎక్కువ ఆరాధన సింగులను ఆరాధిస్తూ ఉంటారు. చాలా సంతోషం. ఇప్పుడు మనం శివక్షేత్రంలో ఉన్నాం, చాలా సంతోషం. మనకి పరబ్రహ్మకి 2 ముఖాలు ఉన్నాయి. మన భారతీయులు ముఖ్యంగా శివుణ్ణి విష్ణువుని ఆరాధిస్తారు. 2 ముఖాలు ఏ ముఖంలో తిన్నా పరతత్వంలోకి వెళ్తాం, పరబ్రహ్మంలోకి వెళ్తాం. మన వాటర్ మంచిని తీసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తాయి? నోటి ద్వారా తీసుకున్నా లోపలికి వెళ్తాయి. అలాగే మీరు విష్ణువు ముఖాన్ని విష్ణువుని ఆరాధించినా శివుని ఆరాధించినా లోపల పొందిని పరబ్రహ్మలో పొందుతారు. దేవాలయం తెచ్చు శివకేశ దేవాలయం పెట్టుకోక్కలేదు. ఇక్కడ ఉన్నటువంటి విష్ణు ఆలయం నారద ప్రతిష్ట, నారద మహర్షి ప్రతిష్ఠించాడు ఇక్కడ ఉన్నటువంటి. మామూలుగా దేవత నరుని ప్రతిష్ఠించింది కాదు ఇక్కడ ఉన్నటువంటి అది విష్ణు గోపాలస్వామి ఆలయం. నారద మహర్షిని ప్రతిష్ఠించాడు, నర ప్రతిష్ట కాదు, దేవత ప్రతిష్ట. ఇది దేవతా ప్రతిష్ట కూడా కాదు, స్వయంభూ. అది ఇక్కడ ఉన్నటువంటి ఆచంట్లో ఉన్నటువంటి విశేషం. తర్వాత అందరూ కూడా కష్టజీవులు, కష్టమే సంపద. సంపద ఎప్పుడు కష్టపడటంలోంచి సంపద వస్తుంది. కష్టం లేకుండా సంపాదించాలనుకోవడం దేశానికి మంచిది కాదు, మనకి మంచిది కాదు. మనం సంపాదించాలనుకున్నప్పుడు కష్టపడి సంపాదించాలనుకోవడం అనుకోవాలి కదా. ఈజీ మనకి అలవాటు పడకూడదు. కష్టపడి సంపాదిస్తే సంపాదన ఆ దేశానికి మంచిది, మనకి మంచిది. తర్వాత ఉండే శివుడికి ఏం అక్కర్లేదు. ఆయన ఒక్కరే ఉంటారు, ఆ నంది ఉంటారు వారు. వారు ఈ రంక వారు వారు అంకేరు చూసుకుంటారు. నందీశ్వరుడు మన గురువు. నందీశ్వరుడు చూడండి, మనం ఎన్నో మన అంకు చూడదు, శివుడు వంక చూసుకుంటూ ఉంటాడు. నందీశ్వరుడు అంటే సామాన్యం అనుకోకుండా మహావిష్ణువు. మనం కూడా నందికి నంది యొక్క చూపు ఎప్పుడూ మనం వచ్చినా వెళ్ళిపోయినా అక్కర్లేదు, అని చూపు మటుకు శివుడి మీద ఉంటుంది. అలాగే మన చూపు నందీశ్వరుడు చూపు ఎప్పుడైతే ఆ పరమాత్మ శివుడి మీద ఎలా ఉంటుందో మన చూపు కూడా ఎప్పుడు శివుడి మీద ఉంటే మన దృష్టి మన ఏకాగ్రత మన మనస్సు శివుడి మీద కేంద్రీకృతం అయితే ఆ శివుడే మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మగా ఉన్నాడు. ఆ శివుడే ఆత్మ, ఆ శివుడే మనకి ఆత్మగా స్వరూపంగా వ్యక్తమవుతాడు. మోక్షం ఉపాసన లేకుండా మోక్షం రాదు. ఉపాసన లేకుండా జ్ఞానం రాదు, మౌనం లేకుండా జ్ఞానం రాదు. మౌనం కూడా మంచం, ఉపాసన కూడా మంచం. ఉపాసన అంటే ఏంటి? మనం ఏ ఇష్టదేవతను తీసుకుంటాం, విష్ణువునో లేకపోతే దేవుని శివుణ్ణి ఎవరినో తీసుకుంటాం. తీసుకు నిరంతరం మన మనస్సు వారి మీద ఆ దేవతల మీద కేంద్రీకరించడం వల్ల మన మనస్సు కరిగిపోతుంది, మనస్సు లైన్ అయిపోతుంది. మీరందరూ పెద్ద కష్టపడిపోకండి. సాధన పేరు చెప్పి మీరు ఎవరో కష్టపడతాం నాకు ఇష్టం ఉండదు. సాధన పేరు చెప్పి కష్టపడక్కర్లేదు. మీరేమి ఫలితాలని ఆశించొద్దు. పరమేశ్వరుడి మీద ఇష్టం కోసం ఇష్టంగా ఉండాలి. ఆయన ఏదైనా ఇష్టం తెచ్చుకోండి, ఇవ్వబట్టి ఊరుకోండి, అడగొద్దు. మీరు తూరిగ్గా ఆత్మజ్ఞానం వచ్చే ఉపాయాలు చెబుతున్నాను. లోపల మనం లోపల సరిగ్గా లేకుండా ఏదో బాహ్య ప్రక్రియల వల్ల మనం ఈశ్వరుని మోసం చేయలేము. మన మనసు ఎలా చూస్తూ ఉంటాడు అంటే ఎన్న పోస ఎంత మృదువుగా ఉంటుందో మన మనసు కూడా అంత మృదువుగా ఉండాలి. అది ఆయన చూసేది మన మనస్సును చూస్తాడు. మన మనస్సును దొంగలించేవాడు ఆయన, శివుడు తస్కరుడు. మన మనస్సులను ఆరాధించగా ఆరాధించగా ఆయనకి మనకి అడ్డుగా ఉన్న మనస్సును తీసేస్తాడు, తెర తెంచేస్తాడు, తెర తీసేస్తాడు. ఆయనకి మనకి ఉంది ఎవరు మనస్సు అడ్డుగా, ఈశ్వరుడికి మనకి. అందుచేత ఇక్కడ మనకి ఈ శివుడు ఉపాసన ఉపాసన చేయాలి. మీరు ఒకటి నేర్చుకోండి జీవితంలో, ఏ పని చేసినా ఏది ఆశించదు, వచ్చి ఏదో వస్తుంది రాను లేదు రాదు. ఆశిస్తే ఆశించినది మాత్రమే వచ్చి రాడు, ఆశించినది మాత్రమే ఎక్కువ రాదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏ పని అయినా సరే మొట్టమొదటి అడబుద్ధి ఎందుకు ఆయన అంత కంగారు మడగ మడగి తొందరండి. ఆయన ఎప్పుడు ఇవ్వాలంటే ఇప్పుడు ఈ ప్రకృతిలోంచి మాయలోంచి ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టాలనుకుంటే అప్పుడు విడిచిపెడతాడు. అది తొందర పడకూడదు, వేదిని పడకూడదు, తొందర పడకూడదు. మోక్షం కూడా అడగవలసిన పనులే కానీ మనం ఎప్పుడు ముగ్గుతామో, ఎప్పుడు మన మనసు ఎప్పుడు తీయబడుతుందో, ఎప్పుడు మన మనసు పక్కవానికి వస్తుందో అది చూసుకుంటాడు. చూసుకునే ఆయన స్వరూపం మా భగవంతుడే, మన హృదయంలో ఉంటాడు భగవంతుడే, మనకు స్వరూపం ఉండదు వ్యక్తం అవుతాడు. అది అంటే అది ఏది తని పని కోసం చెయ్యండి, మాట మాట కోసం మాట్లాడు. తర్వాత భగవంతుని ప్రేమించటము లేని అది మనకు ఆనందం వచ్చేయాలి, ఆయన ఇవ్వటంలో కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, భగవంతుని మనం ప్రేమించడం కానీ ఆనందం భగవంతుని ప్రేమిస్తున్నాం ఆయన ఇస్తాడు లేదో, మనకి భగవంతుని పూజిస్తున్నాం ఆయన ఇస్తున్నాడు లేదు, భగవంతుని జపిస్తున్నాం ఆయన మనకి ఏమి ఇస్తాడో లేదు, ఇలా వ్యాపారంకి ఉండకూడదు భక్తి. వ్యాపారం భక్తి పనికిరాదు. తర్వాత ధ్యానం చేస్తాం భగవంతుని, ఆయన మనకి ఏదైనా ఇస్తాడో లేదు, ఏంటి ఇచ్చేది ఏంటి, ఏం ఇస్తాడు ఇస్తే అన్ని ఆయన ఇచ్చి అన్ని కాలప్రవాహంలో పట్టుకో, ఆయన అడగడకనే ఆయన ఇచ్చి ఏం లేదు. మనం ఏం చేస్తామంటే భగవంతుని వదిలేస్తున్నాం, ఆయన ఇచ్చి వస్తువుడు కోసం ఎదురు చూస్తుంది. ఆయన ఇచ్చి వస్తువుడు అంటే మన శరీరం ఎంతకాలం ఉంటుంది, ఆయన ఇచ్చి వస్తువుడు అంటే అన్ని కాలప్రవాహంలో కొట్టింది. మన కాలప్రవాహంలో మన శరీరం కొట్టుకుపోయి మన శరీరం ఉండదు. అలాగే ఆయన ఇచ్చినటువంటి ఏదైనా ప్రజెంటేషన్స్ ఇచ్చినా అయ్యో అన్ని కాలప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఆయన ఇస్తాడు ఇవ్వడు అది ఆయన ఇష్టం, మీరు ఊరుకోండి. అది భక్తి అంటే ఆయన ఇస్తాడు లేకపోతే ఇవ్వడు. ప్రశ్నించుంది మీరు ప్రశ్నిస్తే మీకు భక్తి చెడిపోతుంది, శరణాగతుడు భక్తి చెడిపోతుంది, శరణాగతి చెడిపోతుంది. అంటే ఏమీ ప్రశ్నించొద్దు. అంటే భక్తి భక్తి కోసమే, ప్రేమ ప్రేమ కోసమే, ఈ అడగటం అనేది మానేయాలి. అది అసలు అడగటం అడిగే అలవాటు పెరుగుతుంటే మనస్సు పెరుగుతుంది. అడిగే భగవంతుని అడిగే అలవాటు మనం మానేసామనుకోండి, మనకి ఏ అవసరాలు ఇస్తాడు, మనకి ఏ అవసరం మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు, మనకంటే వివేకవంతులు, మనకి ఏ అవసరం ఇచ్చి మన అవసరాలు ఇచ్చి అన్నీ ఇచ్చిన చివరికి మోక్షం కూడా ఇస్తాడు. కానీ మన దురదృష్టం ఏంటంటే ఏమి అడగకపోతే ఎప్పుడైనా తొందరపడి అడగటం. ఆయన 100 రూపాయలు ఇవ్వాలనుకుంటాడు అనుకోండి, మనం తొందరపడి అడిగిస్తే 1 రూపాయి ఇచ్చి పంపేస్తాడు, నష్టం. ఏ విషయం నన్ను గురికే ఉదాహరణకు మీకు అర్థమవటం కోసం చెప్తున్నా. మనకి తర్వాత అడగటం వల్ల ఏమవుతుందంటే మనసు కలుషితం అవుతుంది. నేను మీ ఇంటికి రావచ్చు, మీరు కాఫీ ఇస్తారని రాకూడదు. మీ ఇంటికి వస్తే మీరు కాఫీ ఇస్తే నేను తీసుకోవచ్చు, అది భక్తి పద్ధతి. కానీ మీరు కాఫీ ఇస్తారని నేను వస్తాననుకోండి మనసు కలుషితం అయిపోతుంది. కానీ మీ ఇంటికి వస్తే మీరు కాఫీ ఇస్తారనుకోండి నేను తీసుకుంటే నా మనసు కలుషితం అవుతుంది. ఇది ఇక్కడ కోరిక లేని పని, కర్తలేని కర్మ, కోరిక లేనటువంటి కర్మ. అంటే ఇవన్నీ కూడా ఈ జపము ధ్యానము, ఆ జపం చేసేటప్పుడే మీకు ఆనందం రావాలి, ఆ సంతోషం రావాలి. ధ్యానం చేసేటప్పుడే ఆనందం వచ్చేయాలి, ఆ పని చేసేటప్పుడే ఆనందం. ఏదైనా పని చేస్తాం అనుకోండి, ఆ పని చేసేటప్పుడే మనకు ఆనందం కలగాలి. ఈ పని ఎప్పుడు కలుగుతుందో, ఫలితం కోసం ఎదురు చూడకుండా ఉంటే ఆనందం కలుగుతుంది. మీరు కర్మఫలం కోసం ఎదురు చూడకుండా పని చేస్తుంటే పని చేసేటప్పుడే ఆనందం, ఇది గీస్ ప్రెజర్, వర్క్ గీస్ ప్రెజర్, పని మనకు ఆనందాన్ని ఇచ్చేస్తుంది. ఫలితం దాకా ఎదురు చూడక్కర్లేదు. చదువు మనం చదువుకు మనం చదువు మీద నిజంగా శ్రద్ధ ఉంటే పరీక్షల కోసం రిజల్ట్స్ కోసం చూడక్కర్లేదు, ఈ చదువే మనకు ఆనందాన్ని ఇచ్చేస్తుంది. పరీక్షలు పెడితే మామూలుగా రొటీన్లో రాస్తాం, చదువు వల్లే ఆనందం వచ్చేయాలి అసలు. అలాగే పని వల్లే ఆనందం వచ్చేయాలి. చచ్చిపోవడానికి సాధన అక్కర్లేదు, బతుకుంటానికి సాధన కావాలి. చచ్చిపోవడానికి ధైర్యం అక్కర్లేదు, బతుకుంటానికి ధైర్యం కావాలి. అంటే సార్ ఆత్మవిశ్వాసం విడిచిపెట్టద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, ప్రభు అనేవాడు ఒకడున్నాడు, మనకి యజమాని అనేవాడు ఒకడున్నాడు. సజీవుని విశ్వాసం అంటే మనం పోగొట్టుకోకుండా కాపలా కాసుకోవాలి. చదివే పుస్తకాల విషయంలో, చేసే స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉంటారు. సొంత ఆలోచన విడిచిపెట్టకూడదు, నిదానంగా ఉండాలి. మన ఆలోచన మనం విడిచిపెట్టకూడదు, అది నేర్చుకోవాలి బాగా. మనం తెలివిని, మన భవిష్యత్తు కాలంలో రాబోయే కాలంలో ధనం లేని వాళ్ళు బతకగలరు, కానీ తెలివి లేని వాళ్ళు బతకలేరు. మీ అబ్బాయికి 10 కోట్లు సంపాదించి ఇచ్చాడని తెలివితేటలు నేర్చకపోతే మీరు బతకండిగానే 10 కోట్లు పోతాయి. భవిష్యత్తు కాలంలో డబ్బు అవుతుంది అనుకున్నాడు, తెలియలేదు అనుకున్నాడు, జీవించలేడు. రాబోయే కాలం అటువంటిది. అంటే వివేకం అవసరం, ఆ తెలివి అవసరం, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అవసరం, సమాజంతో ఎటువంటి అనుబంధం ఉండాలి, ఎంతవరకు అనుబంధం ఉండాలి అది కూడా ముఖ్యం. కదా పని కూడా దేవుడే, అది గుర్తింపులు లేకుండా చెయ్యాలి. పని కూడా దేవుడితో సమానమే, ఈ గుర్తింపులు లేకుండా చెయ్యాలి. ఆ గుర్తింపుతో పని లేదు. ఎవరికి గుర్తింపు ఆత్మ కోరదు, గుర్తింపు చైతన్యం కోరదు, గుర్తింపు అహంభావన కోరుతుంది. గుర్తింపులు కావాలని అనుకునేది అహంభావన, ఎవరైనా ఇతరులు గుర్తించి పెరిగేది అహంభావన. అంటే భాషంగా మనం బాగున్నట్టు కనిపిస్తున్నాం, మూలంలో నశిస్తాం. భాషంగా నిన్నగానే ఉన్నాం, బాగానే ఉన్నాం, కానీ మూలంలో మటుకు నశిస్తూ ఉంటాం గుర్తింపుల వల్ల. అంటే పని మటుకు మనం ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళాలి. పని పని కోసం చేయాలి. వచ్చిన వస్తుందే రానదేగా రాదు. భగవంతుడు ఏం చెప్పాడంటే నీ చేతిలో ఉన్న పని వదిలేస్తున్నాను, నా చేతిలో ఉన్న పని గురించి అస్తమానం ఆలోచిస్తామంట. నీ చేతిలో ఉన్న పని గురించి నువ్వు పట్టించుకుంటలేదు, నా చేతిలో ఉన్న పని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. టైం వేస్ట్ చేసుకుంటున్నావు, కాలం పాడు చేసుకుంటున్నావు, సమయాన్ని పాడు చేసుకుంటున్నావు, ధనాన్ని పాడు చేసుకుంటున్నావు, అన్ని వేస్ట్ అయిపోతున్నాయి. నీకు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు, శక్తిని వృధా చేసుకుంటున్నావు. అంటే నా చేతిలో ఉన్న పని నీకు ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ జన్మలో నీకు ఆ కర్మఫలంతో అనుసంధానం పెట్టాలి అని నేను చూసుకుంటాను. నీ చేతిలో ఉన్న పని నువ్వు జాగ్రత్తగా చెయ్యి. నువ్వేం చేస్తున్నావు, నీ చేతిలో ఉన్న పని వదిలేసి నా చేతిలో ఉన్న వస్తువు కోసం చూస్తున్నావు. అది కాదు, నీ చేతిలో ఉన్న పని విడిచిపెట్టకు. నా చేతిలో ఉన్న వస్తువు నీకు ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అదంతా నేను చూసుకుంటాను. టైం అంతా నేను చూసుకుంటాను. అంటే నువ్వు చేసే పని నువ్వు శ్రద్ధగా చెయ్యి. మిగతా వదిలే నాకు, ఆ పని అంతా నేను చూసుకుంటాను. నీ యావత్తు సృష్టి భారం మోసేవాడిని ఒక్క భారం వదిలేను. మొత్తం ప్రపంచాన్నే మోస్తున్నాను నేను, నీ ఒక్క భారాన్ని ఒక్కడే నాకు బరువు. కోప కారణంగా భయప్రేరణగా కోప ప్రేరణగా ఏ పని చేయండి. మీరు చెయ్యాలంటే నిర్మలంగా చెయ్యండి, నిర్మల నిశ్చలంగా చెయ్యండి. ఈ పని చేయకపోతే మనకి ఏమైనా భయం కలుగుతున్న భయం వల్ల ఏ పని చెయ్యండి. కదా కోపంలో ఏ పని చేయండి. మీరు ఆ పని చేయాలంటే చేయండి, వదిలేయండి అక్కడితో. భయపడి చేయొద్దు, ఉద్రేకం వల్ల చేయొద్దు, కోపం వల్ల చేయండి. ఫీల్ ఏ బ్యాడ్ టీచర్, ఫీల్ ఏ బ్యాడ్ టీచర్, యాంగర్ టీచర్. అంటే బ్యాడ్ టీచర్స్ దగ్గరికి వెళ్ళొద్దాం. అలా భయప్రేరణగా నేను ఎదురు మనకు భయం వేసి ప్రజలను మాట్లాడుతున్నాను అనుకోండి, ఆ భయమైన వాడు నాకు ఇక్కడ టీచర్గా ఉన్నాడు. దైవం నాకు టీచర్గా లేడు, భగవంతుడు నాకు టీచర్గా లేడు, నా కాన్షియస్నెస్ నాకు టీచర్గా లేడు. భయపడి నేను ఎదురు మాట్లాడుతాను, ఎవరు టీచర్గా ఉన్నాడు, భయం ఉంది. ఇది భయం వల్ల నేను మాట్లాడుకోవాలి, నాకు మంచిది కాదు, నీకు మంచిది కాదు. ఇది బ్యాడ్ టీచర్. ఫీల్ ఇస్ ఎ బ్యాడ్ టీచర్, జెలసీ ఇస్ ఎ బ్యాడ్ టీచర్, యాంగర్ ఇస్ ఎ బ్యాడ్ టీచర్. అటువంటి టీచర్స్ దగ్గరికి దూరంగా ఉండ మనం. సరే, నిన్న మనం చెప్పుకున్న రివ్యూ చెప్పుకున్నాం. పని చేయడానికి ధైర్యం ఉండాలి, కానీ పని విడిచిపెట్టేయడానికి ధైర్యం అక్కర్లేదు. బతకడానికి ధైర్యం ఉండాలి, కానీ చావటానికి ధైర్యం అక్కర్లేదు. నేర్చుకోవడానికి ధైర్యం ఉండాలి, కానీ సంగతంగా కూర్చోవడానికి ధైర్యం అక్కర్లేదు. అంటే మీరు జీవించడానికి సరిపడని గాంధీ గారి ధైర్యం మనకు రాగిపోయినా, జీవించడానికి సరిపడిన ధైర్యం అని నేర్చుకోండి. అది నిన్నటి సారాంశం. అహమృత్తి ఉదయించిన తర్వాత ఇక్కడ దొంగనీడు గురించి, నిజమైన గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే నేను అంటున్నాం, నేను మనం చెప్పాం కదా, జీవుడు లోకము దేవుడు. ఈ జీవుని వదిలేశాం, లోకాన్ని దేవుణ్ణి పట్టుకున్నాం. ఆ లోకాన్ని దేవుణ్ణి కల్పించింది ఈ జీవుడు. ఈ కల్పితానికంటే ఎవరైతే కారణమో వాడిని విడిచిపెట్టేస్తున్నావు, వాడిని బోలెక్కించడం లేదు, వాడిని విచారణ చేయటం లేదు. ఈ వదిలేసి నీ కల్పించిన విషయాల కింద, నువ్వు కల్పించిన విషయాల కింద పడతావు, లేదా ఎంతకాలం పడతావు, అసత్యం నుంచి సత్యంలోకి ఎప్పుడు వస్తావు, చీకటి నుంచి విలువలోకి ఎప్పుడు వస్తావు, అశాంతి నుంచి శాంతిలోకి ఎప్పుడు వస్తావు, ప్రతితనం నుంచి ధైర్యంలోకి ఎప్పుడు వస్తావు అని నన్ను అడిగారు భగవాన్. ఆ మాట ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకున్నాం. సైన్స్ అంటే ఏమి లేదు. నువ్వు అసత్యంలోంచి సత్యంలోకి రావడం, దానికి మించిన సైన్స్ లేదు ప్రపంచంలో. అసత్యాన్ని తీసుకొచ్చి సత్యంలోకి రావడానికి అదే సైన్స్. నువ్వు నిజం కాదని నిజం అనుకుంటే సైన్స్ కాదు. నువ్వు నిజం కాదని నిజం అనుకుంటే దాన్ని విడిచిపెట్టి నిజాన్ని పట్టుకోవడం సైన్స్. అది దేశంలో ఒక నేను నీకు ఉదయిస్తుంది. నేను గురించి కనగడపడకండి, అది దానికి వాడకం, దాని గురించి దాన్ని ఎక్కువ వాడతాం జీవితంలో మనం. ఎక్కువ రోజు వాడేది నేను అది బతకడం, దానికోసం బతుకుతున్నాం. ప్రతి మానవుడు కూడా వాడి అనుభవం కోసమే జీవిస్తాం. మనం ఒకసారి అంతర్దృష్టితో అంతర్మదనం చేసుకుంటే మన అహంభావన కోసం, వ్యక్తి భావన కోసం జీవిస్తున్నాం సంగతి మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే మన అంచనా, మన గురించి మన గురించి ఒక అంచనా ఉండాలి మనకు. మనకి ఎంతవరకు మైనస్, ఎంతవరకు ప్లస్ అనేది మన గురించి మనకు అంచనా ఉండాలి. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, అహంవృత్తి ఉదయించిన తర్వాత దేహంతో, మనస్సుతో, ఇంద్రియాలతో ఈ తాదాత్మ్యం పొందుతాను. అంటే గాఢ నిద్రలో మనకి అహంవృత్తి లేదు, గాఢ నిద్రలో ఈ దొంగలేం లేదు, అక్కడ అణిగిపోయాం. గాఢ నిద్రలో మనకి దేహంతో తాదాత్మ్యం లేదు. గాఢ నిద్రతో నేను అలాగున్నాను, నేను ఇలాగున్నానని గాఢ నిద్రలో మనం అనుకో. ఎప్పుడు అనుకుంటాం? దేహంతో తాదాత్మ్యం పొందిన నేను, మనస్సుతో తాదాత్మ్యం పొందిన నేను, ఇంద్రియాలతో తాదాత్మ్యం పొందిన నేను, పరిసరాలతో తాదాత్మ్యం పొందిన నేను, పార్టీలతో తాదాత్మ్యం పొందిన నేను వచ్చిన తర్వాత నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అనుకుంటుంది. అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అనుకున్నట్టు వల్లే అహంభావన పెరుగుతూ ఉంటుంది. దేహభావన పెరుగుతుంది, వ్యక్తి భావన పెరుగుతుంది, శవభావన పెరుగుతుంది, శవభావన తగ్గుతుంది. మీరు ఎలా ఉన్నారు, మీరు అనుకున్నట్టు మీరు లేరు. మీ ఇష్టం వచ్చినంత అనుకోండి, అలా ఉన్నాం ఇలాగ ఉన్నామని. అలా లేరు, మీరు ఆత్మగానే ఉన్నారు. అది ఇక్కడ పదం అంటే మీరు అనుకున్నట్టుగా మీరు లేరు. అనుకోండి, ఇష్టం వచ్చినట్టు అనుకోండి, అలా మీరు లేరు. అసలు అలాగున్నాం ఇలాగ ఉన్నాం అనుకుంటే సత్యాన్ని విడిచిపెట్టి అసత్యం ఇదికి దొల్లుకుంటూ వెళ్ళిపోతాం. మెరుగుని విడిచిపెట్టి చేరిపోతుంది వెళ్ళటం. కొంతమందికి చేరటంటే ఎంత ఇష్టం బాగుంటుందంటే అందరూ బయటికి రమ్మంటే గారు ఇదే బాగుంది అనుకుంటారు, అలవాటు అవుతుంది. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, పేదలో ఉన్న పురుగులు తీసుకొచ్చిన బంగారు గిన్నెలు వేసిన ఉండవు, పేదలో అంతా అలవాటు అయిపోయింది, నువ్వు బంగారు గిన్నెలో పెట్టచ్చు ఆ పురుగుల్ని, నెమ్మదిగా పాకి మాడి పేదలోకి వెళ్ళిపోతాయి. కొంతమంది బద్ధజీవులు ఉంటారు, వాళ్ళు అంటారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెబితే వినరు, శ్రవణం చేయరు అసలు. అంటే వాడికి చీకటే, ఇంక చీకటే ఇష్టంగా ఉంటుంది వాడు. వాళ్ళే బద్ధజీవులు అంటారు వాడు. అంటే నీ ఇంద్రియాలతో, నువ్వు గాఢ నిద్రలో నీకు దేనితో కాదాక్షం లేదు. ఒక కులంతో కానీ, మతంతో కానీ, దేహంతో కానీ, ఒక పార్టీతో కానీ, ఒక సెక్స్ తోటి కానీ, నువ్వున్న ప్రాపర్టీతో కానీ దేనితో గాఢ నిద్రలతో కాదాక్షం లేదు. కానీ నువ్వు ఉన్నావు అక్కడి నుంచి జాగ్రత్త వ్యవస్థలోకి వచ్చేటప్పుడు గాఢ నిద్ర కూడా మన గురువుతో సమానం. అక్కడి నుంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పటికీ ఆ గాఢ నిద్ర నుంచే సముద్రంలో బుడగలాగా, నీటిలో బుడగలాగా, నీరు అనే తలం పక్కన నుంచి వస్తుంది బుడగలాగా. ఆ బుడగను పోగొట్టుకోవటం సాధన అయితే కానీ, బుడగపోతే మనం పోతామని అనుకుంటున్నాం. బుడగపోతే సముద్రం అవుతుంది. ఈ అహంభావన పోతే మనం పోతామని అనుకుంటాం. అహంభావన పోతే మనం పోవం, ఆత్మ అవుతాం, చైతన్యం. ఇంకా శరీరంలో రావక్కర్లేదు, శవాలను మోయక్కర్లేదు. ఆత్మ సాక్షాత్కారం అయ్యే వరకు, ఆత్మ దర్శనం అయ్యే వరకు ప్రతి జీవుని భయం వెంటాడుతుంది, అశాంతి వెంటాడుతుంది, శవాలు వెంటాడుతాయి, అంటే పునర్జన్మలు వెంటాడుతాయి, నాన్సెన్స్ అంతా వెంటాడుతాం. ఎప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలిగే వరకు, ఆత్మానుభవం కలిగే వరకు, నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు అనుభూతికి వచ్చే వరకు నువ్వు కానిదంతా నేను వెంటాడుతాం. ఇక్కడ ఉన్నారు, నువ్వు శాంతిగా ఉన్నావు, సుఖంగా ఉన్నావు అని చెప్పగలిగిన వారు ఎవరున్నారు? మహాత్మా గాంధీ గారు ఎంతో ఆయన సాధన అవుతారు. ఆయన చెప్పాడు, చివరి రోజుల్లో కూడా నాకు ముసలితనం వచ్చేప్పుడు నాకు స్వప్నాలు నా బలహీనతను నాకు తెలుస్తున్నాయి. నాకు ముసలితనం వచ్చిన తర్వాత, పెద్ద వయసు వచ్చిన తర్వాత జాగ్రత్త అవస్థలు తెలుగుతున్నాయి నాకు. ఆ స్వప్నావస్థలో నాకు తెలియని బలహీనత అవి నాకు స్వప్నావస్థలు తెలుస్తున్నాయి. భగవంతుడి స్వప్నావస్థ ఎందుకు పెట్టాడు అంటే నీకు ఉన్న బలహీనతలు తెలియటాను. స్వప్నావస్థ కూడా గురియే. స్వప్నావస్థలో మనం ఏం పని చేయండి, గాఢ నిద్రలో విశ్రాంతి తీసుకుంటాం, జాగ్రత్త వ్యవస్థలో పని చేసుకుంటాం, స్వప్నావస్థ ఎందుకు పనికిరాదనుకుంటాం, అది కూడా మన గురువే. ఆ స్వప్నావస్థలో మనం ఉన్న బలహీనతలు తెలుస్తూ ఉంటాం. తాదాక్ష్యం తప్పుగా నీ మనస్సుతో, నువ్వు కాని జాతో తాదాక్ష్యం పొందుతున్నావు, మనస్సుతో తాదాక్ష్యం పొందుతావు. ఇంకోటి రెండు నిజం కాదు. 24 గంటలు శ్మశానానికి ఎన్ని వరకు, ఒలకట్లోకి వెళ్ళే వరకు, కాలి బూడిదయ్య వరకు మనకు రెండే పనులు ఉన్నాయి. ఒకటి దేహంతో తాగచ్చు, రెండు మనస్సుతో తాగచ్చు. ఇంక ఇంకో పని లేదు మనకు. అసలు చెప్పండి, ఈ స్నానం చేసేవారి పని అదే. పొందితే దేహంతో తాగచ్చు పొందటం. మీలో మిమ్మల్ని అరణి ఎంత మనస్సు, మీ మనస్సు ఎంత మంచిదని అంటే అనుకోండి, మీరు పొంగొచ్చేసి. అంటే దేహంతో తాగచ్చు పొందుతున్నారు, మనస్సుతో తాగచ్చు. ఈ రెండు నిజం కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనస్సు నిజం కాదు, దేహం నిజం కాదు. చూడండి, స్నేహితులు విరోధులు అవుతూ ఉంటారు, విరోధులు స్నేహితులు అవుతూ ఉంటారు. విరోధులు స్నేహితులు అవుతూ ఉంటారు, స్నేహితులు విరోధులు అవుతూ ఉంటారు. ఆ జన్మాంతర అనుబంధం లేకపోతే శ్మశానానికి వెళ్ళే వరకు వారి స్నేహం నిలబడదు. జన్మాంతర అనుబంధం ఉంటే నిలబడదు. ఇప్పుడు అత్త కోళ్ళ ఉన్నారనుకోండి, అక్కడ పొరపాటు ఉండొచ్చు, కోళ్ళ పొరపాటు. అది పొరగని మన ఊళ్ళు ఉంటే ఒకరు పొరపాటు ఒకరు మన్నించుకుంటారు, లేకపోతే రోడ్డు మీద పడిపోతారు. ఎందుకు నీకు ఎందుకు చెప్తున్నా అంటే రెండు నిజం కాదు, దేహం ఎంత నిజం కాదు, మనసు కూడా అంతే. ఆ రెండు కూడా తెలియటం మనకు పడ ఏమీ లేదండి. ఇంకా మనకు సత్యం ఎలా తెలుస్తుంది? మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే మీ మనసులో బాధపడటం వికారం వచ్చేస్తుంది. ఎవరైనా పొగిడారనుకోండి, మీకు మనస్తో కాలాక్యం లేనప్పుడు ఎవరైనా స్వాతంత్రం చేసిన ఏమనిపించదు, విమర్శించిన ఏమనిపించదు. మనస్తో కాలాక్యం లేనప్పుడు, అలాగే మీకు దేహంతో కాలాక్యం లేనప్పుడు అది పుట్టిన ఏమి లేదు, చనిపోయినవి అది పడుతుంది, పెరుగుతుంది, చచ్చిపోతుంది, నీకేలా దాని గొడవ నీకేలా. ఆ రెండు నిజం కాదు, ఏదో నిజం కాదు, దేహం నిజం కాదు, దేహం ఎంత నిజం కాదు, మనస్సు కూడా అంత నిజం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, దేహం ఎంత నిజం కాదు, మనసు కూడా. మీకు పురుణ భావాలు రేపు ఉండవు. ఇప్పుడు మీరు రోడ్డు మీద కలతానుకోండి, నాన్నగారు ఏదో భగవంతుని గురించి, నాన్నగారు ఏదో భగవంతుని గురించి చెప్తారంట, భగవంతుని లేడు కదా అని రోడ్డు మీద ఎవరు అంటాడనుకోండి, ఏమో అదే కాబోసు అనుకుంటుంది మనసు. అది నిజమేంటి? అలా చాలా మందిని చూశాను నేను. రోడ్డు మీద కలతారనుకోండి, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నాన్నగారు భగవంతుని గురించి చెప్పారని వెంటనే కూర్చున్నాను, నాన్నగారు భగవంతుని గురించి చెప్పారని కదా, భగవంతుని లేడు కదా అంటారనుకోండి ఎవడొకరు, ఒకరు అదే నిజం కాబోదు మళ్ళీ మీకు అనిపిస్తుంది. ఇంకా అది నిజం కాదు, ఏది నిజం కాదు, అది మనసే నిజం కాదు. మనం ఏమనుకుంటున్నామంటే దేహం నిజం కాదు, మనసు నిజం అనుకుంటున్నాం. దేహం ఎంత నిజం కాదు, మనసు కూడా అంతే నిజం కాదు. ఇప్పుడు చూడండి, మనకు 10 సంవత్సరాలు పూర్వం ఉన్న శరీరం ఇప్పుడు లేదు, ఇంకో 4 సంవత్సరాలు అయితే ఇంకా మొట్టలు పడిపోతుంది, ఇంకా కొంచెం వయసు వస్తే కర్ర వస్తుంది. మూడో కాలు కర్ర, మూడో కాలు అంటారు. కొంత వయసు వచ్చేవాడు మూడో కాలు లేకపోతే నడవలేదు. ఇంట్లో వాళ్ళు ఏమో పోతే బాగుంది వీళ్ళు అనుకుంటారు, వాళ్ళకేమో అక్కడికి వస్తే బాగుంది అది అనుకుంటారు. ఇంకోళ్ళు కూడా పైకి మనతో గౌరవంగా మాట్లాడినా మనం మంచం పడిచి ముసలి వెళ్ళిపోతేనే బాగుంది, ఏంటి ప్రాణం చేస్తున్నాడు అనుకుంటారు. పైకి మామూలుగానే చూస్తూ ఉంటారు. వలకాడని నా దగ్గరికి ఎప్పుడు వస్తున్నాయి, వలకాడు కనిపెట్టుకుంటుంది. ఇంట్లో వాళ్ళు ఏమి ఎప్పుడు పోతాడని ఇంట్లో వాళ్ళు కనిపెట్టుకుంటారు. మెకానికల్ ఇవన్నీ మన ప్రేమలు ఏం లేదు అంక, ఇవన్నీ యాంత్రిక. మన ప్రేమలన్నీ మన మనసు ఎంత నిజము, మన అహంకారం ఎంత నిజము, మన ప్రేమలు కూడా మనసు నిజం కాదు. ఈవేళ మీరు నాకు స్నేహితులుగా ఉండొచ్చు, రెండు రోజులు కావచ్చు. అదే యేసుక్రీస్తు చెప్పాడు, తన శిష్యుల్లో 30 రూపాయలు లంచం పుచ్చుకుని యేసుక్రీస్తుని బట్టి ఇచ్చాడు. ఇంత చేస్తే 30 రూపాయలు లంచం. ఇంకా మనసు నిజం కాదు అసలు. మనకి ఎవరైనా విరోధి అపకారం చేశాడనుకోండి, మనకేమైపోతుంది? స్నేహితులు అపకారం చేస్తే ఏంటి, స్నేహితులు ఎలా చేశాడు అనుకోండి. అదే జూడ సేదర్ అంటాడు, అందరూ పొడిచాడు, నలుగురు ఐదుగురు పొడుస్తారు సేదర్ని చంపేసినందుకు. ఆ చివరి పోటీ పెట్టి బోటస్ పొడిస్తాడు. ఆ చివరి ఇలా ప్రాణం పోతుంది, ఇలా చూస్తూ ఉంటాడు ఎవరు సీదరు. ఆ చివరి పోటీ ఇంకా బోటస్ పొడుస్తాడు. ఆ బోటస్ పొడిచి మిగతా వాళ్ళు మిగతా పోట్లు అయిన తనకి బాధ కలిగేటట్టు జీర సీదర్కి. తన కూడా ఉండి, తన స్నేహంగా ఉండి, పైగా తన హృదయపూర్వకంగా ఎవరినైతే నమ్ముతున్నాడో, తన పోస్ట్ తన అనంతరం ఎవరికి ఇవ్వాలితే అనుకుంటున్నాడో వాడిని చూసి, ఈ బ్రోటస్ ఇంటూ బ్రోటస్ బ్రోటస్, నువ్వు నువ్వు కూడా ఈ జనంలో కలిసిపోయావా అంటాడు శ్రీధర్. అంటాడు లాస్ట్ మాట అంటాడు చాలా ప్రారంభం. అంటే మిగతా వాళ్ళు పొడిచిన పొడుపుల కంటే బ్రోటస్ యొక్క పొడిచి ఎక్కువ, ఆ కత్తి పోటు ఎక్కువ బాధ కలిగింది శ్రీధర్కి అని చెప్తారు. అంటే మీకు ఇవన్నీ కాలక్షేపం కోసం, మనశ్రీధం కాదు. మీ అన్ని కాలక్షేపం కోసం చెప్పడం లేదు, మనశ్రీధం. ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, లేకపోతే మీ భర్త ఎవరైనా కూర ఏమి బాగాలేదు, కూర పాడు చేసామని మీ భర్త అంటారు అనుకోండి, అంటే ఆయన మీ మనసు మారిపోతుంది. మీ భర్తనే మీకు ప్రేమ ఉన్నా, మాట వాళ్ళు మీ మనసులో ఎంతో కొంత వికారం వచ్చేస్తుంది. ఏం కాదు నిజం కాదు. కొంతమంది లేడీస్ అంటే అంటే సంపాదన లేదు, ఇలా పేర్లు సిద్ధ పెడితే సిద్ధం అవుతున్నాడు. సంపాదన ఎలాలేదు, కూర బాగుపోతే పేర్లు పెట్టడానికి సిద్ధం వచ్చినాడు మా ఆయన అంటా ఉంటారు చాలు సార్. ఇంటికి వచ్చి చుట్టం లేక కూర్చుంటున్నాడు భోజనానికి, సంపాదన ఏం లేదు, పైగా పేర్లు సిద్ధమైన కూర బాగాలేదు. ఈ మనస్సు అని ఏంటి, మనసు చేస్తా అది నిజం కాదని చెప్పడం కోసం ఇది పేరు చెప్తున్నాను. అది అంతకంటే ఏం లేదు, మనసు నిజం కాదని చెప్పడం. మనసు కూడా నిజం కాదు, ఇప్పుడు మన మనసు కూడా నిజం కాదు. ఇంకోటి అది కూడా మనతో 24 గంటలు ఉంటుంది, జాగ్రత్త అవస్థలు ఉంటుంది. మరి సపోజ్ గాఢ నిద్రలో మనం విడిచిపెట్టేస్తుంది, ఎందుకు విడిచిపెట్టేస్తుంది? దేశం ఏ రకంగా అయితే మనం విడిచిపెట్టేస్తున్నాం, మన మనస్సు కూడా అలా విడిచిపెట్టేస్తున్నాం. ఇప్పుడు గాఢ నిద్రలు అది మనం కాదు కాబట్టి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన అందరికంటే గొప్ప గురువు గాఢ నిద్ర. ఇంటి గొప్ప గురువు అంటే గాఢ నిద్రలో మనం కాగంటే విడిపోతాం, బంధువులతోటి స్నేహితులతోటి వికారాలతోటి శ్రవణం తోటి, నిర్గుణం తోటి, రూపాలతోటి, అరూపాలతోటి, నూనెతోటి, తెలిసిన వాడితోటి, తెలియని వాడితోటి, మొత్తం గాఢ నిద్రలో ప్రపంచంతోటి, దేవుడితోటి, వ్యవహారాలతోటి, దేవతలతోటి, నరులతోటి, మొత్తం అన్ని సంబంధాలు చేయకపోవచ్చు. మనం కాని దాంతో విడిపోతాం. ఒక గాఢ నిద్రలు మటుకు మనం మనంగా ఉంటాం. అది కూడా గాఢ నిద్రను కూడా మీరు గురి, మీరు శివుని ఎలా స్మరించుకుంటున్నారు, విష్ణుని ఎలా స్మరించుకుంటున్నారు, ఎప్పుడైనా గాఢ నిద్రను కూడా స్మరించుకుంటాం. అది కూడా గురువుతో సమానం. అదే కానీ దాంతో తాదాక్ష్యం పొందుతున్నాం. ఈ తిరస్కారం చెప్పు, నీ హృదయంలో ఒక నేనుంది, నిజమైన నేనుంది, అది దేనితో తాదాక్ష్యం పొందదు. అలా చేశాను, ఇలా చేశాను, అది చేశాను, ఇది చేశాను, అది అనుకోను. అది చేశాను, ఇది చేశానని నేను ఏదైతే అనుకుంటాందో ఆ నేనని పోగొట్టుకోవడానికి శాస్త్రం, లేకపోతే శాస్త్రంతో పనేముంది. నువ్వు అది సాధించాను, ఇది సాధించాను అని ఏ నేనైతే అనుకుంటాను, నేను ఎలా ఉన్నానో ఎలా ఉన్నానో ఏ నేనైతే అనుకుంటాను, ఆ నేనులోంచి, అసత్యమైన నేనులోంచి, నిజానయంలోంచి, ఆ కృత్రిమ నేనులోంచి, ఆ దొంగ నేనులోంచి నేను విడుదల చేయడానికే శాస్త్రం యొక్క ప్రయోజనం. శాస్త్రం యొక్క ప్రయోజనం కాలక్షేపం కోసం కాదు, నేను అసత్యం వచ్చి సత్యంలోకి తీసుకురావడానికి. అది కిమ్లీ సైన్స్, ఆ రాయల్ సైన్స్. అది కృష్ణుడు చెప్తాడు గీతలు. సైన్సులు చాలా ఉన్నాయి, కెమిస్ట్రీ సైన్సు, బాటనీ సైన్సు, చాలా సైన్సులు ఉన్నాయి. కానీ అన్ని సైన్సుల కంటే గొప్ప సైన్స్ ఏంటంటే అసత్యంలోంచి సత్యంలోకి ఏది ఇజ్జైతే నేను తీసుకొస్తుందో మొత్తం అన్ని సైన్సులు కూడా అది చక్రవర్తి, అదే రాజు, అది కింగ్లీ సైన్స్ అని 9వ అధ్యాయంలో చెప్తాడు. ఈ కింగ్లీ సైన్స్ సైన్సులు చాలా ఉన్నాయి. కానీ నేను పూర్తి కాంగ్రెంట్లోంచి, అసత్యంలోంచి సత్యంలోకి ఏ ఇజ్జైతే నేను తీసుకొస్తాను అది సైన్సుల్లోకి రాజు, సైన్సుల్లోకి చక్రవర్తి. దానికి మించిన సైన్స్ లేదు, దానికి సమానమైన సైన్స్ లేదు. మిగతా సైన్సులు నీ పొట్టనిసలేదు, ఆ సైన్సులు కూడా అంతేలేదు. నీ లోపల ఒక శుద్ధమైన నేను ఉంది, ఒక పవిత్రమైన వస్తువు ఉంది, దానికి చాలు ఎలా ఉంటుందో తెలియదు. ఒక పవిత్రమైన వస్తువు ఉంది, అది శాంతిపూరితమైనది, సుఖపూరితమైనది. దాని అది ఎప్పుడూ ఉంటుంది, దాని పని ఉండటం, అది శాంతిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అది ఉండటమే, దానికి ఎట్టి కళంకం లేదు, దానికి ఎట్టి కళంకం లేదు. అంచేది నువ్వు కాని దాంట్లో నుంచి విడుదల పొందే వరకు ఉన్న వస్తువులు ఉన్నట్టుగా నీకు వ్యక్తం కాదు. అది పరిశుద్ధంగా ఉంది, పరిపూర్ణంగా ఉంది, నిశ్చయంగా ఉంది, దానికి ఆది లేదు, మధ్య లేదు, అంతం లేదు. అది నీవై ఉన్నావు. లోపల ఏదో పరమ పవిత్రమైన వస్తువు ఒకటి ఉండటమే కాదు, ఒక చావు లేని సత్పదార్థం నీ హృదయంలో ఉండటమే కాదు, అది నీవై ఉన్నావు. అక్కడికి నిన్ను తీసుకెళ్తానికి గురువు చేసే సహాయ సహకారం. నీ హృదయంలో ఎక్కడైతే నువ్వు ఉన్నావో, నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడికి తీసుకెళ్ళడానికి గురువు నీకు సహకరించాలంటే వాడు గురువు కాదు, రాక్షసుడు. ఒకవేళ వాడు గురువులా కనిపించిన వాడు గురువు కాదు, రాక్షసుడు. ఈ హృదయంలో ఒక పదార్థం ఉంది, నిర్మలంగా ఉంది, నిశ్చలంగా ఉంది, ఏకంగా ఉంది. అది ఏకంగానే ఉంటుంది. వారు ఏమి చేయరు చూస్తూ ఉంటారు, మీరు చేసే పనులు వారు చూస్తూ ఉంటారు, కానీ వారు ఏమి చేయరు చూస్తారు. ఉన్నదే పడుకుంటున్నారండి, వారు కళ్ళు లేవు కదా, ఎలా చూస్తారని. వారే లక్ష్మణ వల్ల భగవానే ఉన్నారంటే వారికి కళ్ళు లేకుండా చూసే, కళ్ళు లేకుండా చూడగలిగే జ్ఞానంతో ఈశ్వరుడు అయ్యాడు. కళ్ళు లేకుండా నడవగలిగట్టింది, కళ్ళు లేకుండా చూడగలిగట్టింది, నోరు లేకుండా మాట్లాడగలిగట్టింది, అందుకని దేవుడు అయ్యాడు. ఆయన చూడటానికి కళ్ళు అక్కర్లేదు, మన ఏదైనా వస్తువు చూడడానికి నేత్రాలు అవసరం, కానీ భగవంతుడు చూడటానికి నేత్రాలు అవసరం లేదు. మనకు రెండే చేతులు, మనకి రెండే చేతులు, పరమేశ్వరుడికి అనంతమైనవి అన్ని చేతులు ఆయన. అయితే నీకు ఆది లేదు, అంతం లేదు, దానికి నీ హృదయంలో, నీ హృదయంలోని సద్వస్తువుకి నువ్వు అనుకునే విషయాలకి ఏమి సంబంధం లేదు. నువ్వు అనుకుని నీ ఇవన్నీ తలంపుడి దానికి జరిగే సంబంధం, అది పరిశుద్ధంగా ఉంది, దానికి ఆది లేదు, అంతం లేదు. ఆ పరిశుద్ధమైన ఆత్మ, ఆత్మ చైతన్యం హృదయంలో ఉంది, దానికి ఆది లేదు, అంతం లేదు. అంటే ఇదేమో పైకి ఈ దీనికి హెచ్చు తగ్గులు ఉంటాయి, దేనికి హెచ్చు తగ్గులు ఉంటాయి, నిజానికి హెచ్చు తగ్గులు ఉంటాయి, నిజమైన దేనికి హెచ్చు తగ్గులు ఉంటాయి, యూనిఫార్మ్గా ఉంటుంది. నిజమైన దేని యూనిఫార్మ్గా ఉంటుంది, అబద్ధం నేను ఉజ్జంబిస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది, పై కడతా ఉంటుంది, కిందకు వస్తూ ఉంటుంది. వెనక స్థిమితం ఉండదు, శాంతి ఉండదు, మాటలో స్థిమితం ఉండదు, చూపులో స్థిమితం ఉండదు. ఇప్పుడు చూసిన ఏదో వస్తువు పోగొట్టినట్టుగా కనిపిస్తూ ఉంటారు కొంతమంది. ఈ మిథ్యాదేహం ఎక్కువ బలంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి సంతోషం వస్తే వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళకి దుఃఖం వస్తే మటుకు మనం అందరికీ పంచిపెడతా ఉంటారు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, వాళ్ళకి సంతోషం ఏదైనా వచ్చిందనుకోండి ఆ సంతోషం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి దుఃఖం వచ్చిందనుకోండి ఊరంతా తిరిగి పంచిపెడతారు. అది మారుతూ ఉంటుంది, ఏది నిజమైన నేనేం మారదు, అసత్యమైన నేను మారుతూ ఉంటుంది. పదే దానికి హెచ్చు దగ్గర ఉంటాయి, అవన్నీ నేనని ఈ తలంపులు, నీకు ఈ హెచ్చు దగ్గర నీ తలంపులు. నేను మనం చెప్పుకున్న మాటలు తగ్గించుకోండి, తలంపులు తగ్గించుకోండి, ఊహలు తగ్గించుకోండి, ఇవి తగ్గించుకుంటేనే కానీ ఇవన్నీ కల్పించేది, మాటలు కల్పించేది, ఈ హెచ్చు దగ్గరలు కల్పించేది, మాటలు తలంపులు ఎక్కువ కల్పించేది, ఎక్కువ మీకు సంకల్పాలు తీసుకొచ్చేది దొంగనేనే. ఈ తగ్గుతుంటే దానికి బలం తగ్గిపోతుంది. అప్పుడు నిజమైన నేను దగ్గరికి మీరు చేరుకోగలరు. సాధనలో ఒక భాగం తలంపులు తగ్గించుకోవాలి, మాటలు తగ్గించుకోవాలి. వెర్ ఇస్ విజ్డమ్, వెర్ ఇస్ నాలెడ్జ్? నాలెడ్జ్ ఈజ్ ఇన్ సైలెన్స్, విజ్డమ్ ఈజ్ ఇన్ సైలెన్స్, పీస్ ఈజ్ ఇన్ సైలెన్స్. మాటల్లో లేదు శాంతి, మౌనంలో శాంతి ఉండదు. మాటల్లో ఉన్న జ్ఞానం కంటే మౌనంలో ఎక్కువ జ్ఞానం ఉంది, మాటల్లో కంటే మౌనంలో ఎక్కువ వివేకం ఉంది. కానీ అది గుర్తింపు మనకు రావటం లేదు. అది నేను ఈ మూల తలంపులు, మీకు అనేక తలంపులు వస్తూ ఉంటాయి, మంచి తలంపులు వస్తూ ఉంటాయి, చెడు తలంపులు వస్తూ ఉంటాయి. కానీ ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి, ఏ నేనికి వస్తున్నాయని ప్రశ్నించు. ఈ తలంపులన్నీ మీకు అనేక తలంపులు వస్తూ ఉంటాయి, అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, మంచి రావచ్చు, చెడు రావచ్చు. ఈ దేహంతో తలాక్యం పొందే తలంపుకి ఇతర తలంపులు వస్తున్నాయి. ఈ దేహంతో తలాక్యం పొందే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? మీ హృదయంలోంచి వస్తుంది. అంటే దేహంతో ఏ తలంపు అయితే తలాక్యం పొందుతుందో, ఇప్పుడు మనం నేను అంటున్నాను, అది కూడా నిజం కాదు, అది కూడా తలంపు. మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, అన్ని తలంపులే. జీవితం అన్ని తలంపులే. పుట్టిన తలంపు, చావు తలంపు, స్నేహం తలంపు, విరోధం తలంపు, ద్వేషం తలంపు, జీవితం అన్ని తలంపులే. మీకు ఏదైనా సంతోషం వస్తే అది కూడా తలంపే. మీకు ఎప్పుడైనా పొంగు వస్తే, ఒక ఎమోషన్ వస్తే అది కూడా తలంపే. మీ శరీరం మరణిస్తుంది, అది కూడా నిజం కాదు, అది కూడా తలంపే. మీ మనసు అనేక వికారాలు వస్తాయి, అన్ని తలంపులే. ఇవన్నీ తలంపులే. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం. ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై ది మైండ్. నీ లోపలంటేనే సత్యం తప్పించి, నీ హృదయంలోంటే బ్రహ్మను తప్పించి, నీ హృదయంలోంటే సహజమైనటువంటి శాంతి తప్పించి, ఏకంగా నీ హృదయంలోటువంటి ఏకంగా ఉన్న శబ్దవస్తు తప్పించి, మిగతాయన్నీ నీ చావు పుట్టుకతో సహా, నీ కష్ట సుఖాలతో సహా అన్ని మనసు యొక్క కల్పించని విషయాలు. ఇదే నేర్చుకోవాలి. అన్నీ మనోకల్పితములు, బంధుత్వాలు మనోకల్పితములు, స్నేహాలు మనోకల్పితం, వేరేలు కూడా మనోకల్పితములు. నేను ఎలా మాట్లాడారు ఏంటండి, వేరే మాట్లాడుతున్నారు మనం అంటాం అనుకో, వాళ్ళంటారు నేను మనసు ఎలా అనిపించింది, ఇంకా ఎలా అనిపిస్తుంది అంటే మనసు నిజం కాదని తెలుస్తాను కదా. మనసు అంటే ఏమి లేదు, తలంపుల సమూహం. బలం ఏమన్నానంటే దాన్ని మూసే వదిలే అన్నారు. దేని మాట అసలు మనసు నువ్వు కాదు, నువ్వు కానప్పుడు దాని విషయమే వదిలే ఇంకా. నువ్వు కాని దాన్ని నేనని ఎన్నిసార్లు అనుకున్నావు బాబు, మనసు నువ్వు కాదు, దాని చుట్టూరు తిరుగుతావు. మనసే నేను నువ్వు అనుకుంటావు అనుకో, నువ్వు కానిదాన్నప్పుడు నిజం కానిదాన్ని నువ్వు నిజం అనుకోవడంలో నిజం అవుతావు. అలాగే మనసు నువ్వు కాదు, మనస్సు నువ్వు కానప్పుడు మనసే నువ్వు అనుకోవటం నువ్వు మనసు అవ్వవు. నువ్వు మనసు నేనే అనుకోవచ్చు, నువ్వు అది అనుకోవటం అనేది అవ్వవు, అది నువ్వు కాదు. ఇంకా అదే నువ్వు అయితే దాని నిద్రలో దాంతో నువ్వు ఎందుకు వేరుపడిపోతున్నావు, ఎందుకు సెపరేట్ అవుతున్నావు? ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, ఆ తలంపు దేహంతో తలాక్యం పొందే తలంపు, దాన్ని నేను నేనంటున్నాను చూడ, ఆ మూల తలంపుని, ఆ మొదల తలంపుని, ఆ ప్రథమ దేహంతో తలాక్యం పొందే తలంపుని దాని మూలం వద్దకు తీసుకుపో. అది ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో దాని మూలం దగ్గరికి తీసుకెళ్ళిపో. అక్కడే శివుడు ఉన్నాడు, అక్కడే చాయచన్నం ఉంది, అక్కడే అల్లా ఉన్నాడు, అక్కడే యెహోవా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? నీ హృదయంలోనే ఉన్నాడు. కానీ ఆ మూల తలంపుని ఆ మూలంలోకి తీసుకెళ్ళి దాన్ని ఉద్వేగపరచకు. ఆ మూల తలంపుని మాట మాటకి ఉద్వేగపరచకు. మూలతలంపుకి మాట మాటకి వికారాలు రానివ్వద్దు. దాన్ని మచ్చిక చేసుకుని దాని మూలంలోకి దాన్ని తీసుకెళ్ళు. నీ మనసుతో నిరోధం పెట్టుకోవద్దు, నీ మనసుతో స్నేహం చేసుకుని దాంతో మ్యాక్సిమంగా పనిచేయించుకో. నీ మనసు చేత దాని మూలంలోకి తీసుకెళ్ళి దాన్ని దాని మూలంలోకి చూసే మనస్సు దాని మూలాన్ని చూసే వెంటనే అది నశిస్తుంది. నీ లోపల అంటే పరమాత్మనికి తానుగా వ్యక్తమవుతాడు. అది పరమస్థితి. అప్పుడు ఎటు చూసిన ఆనందమే ఆశ్చర్యవాళ్ళు ఉందంటే ప్రశ్న అడిగారు, చాలా చిక్కు ప్రశ్న. భగవాన్ అసలు మనసే లేదని చెప్తున్నారు, మరి మీకు మనసు ఉందా? భగవాన్
మనసే లేదని చెప్తున్నారు కదా, మనసు లేదు, ఉన్నది ఒకటే వస్తువు కదా, ఉన్నది చైతన్యమే, ఉన్నది బ్రహ్మమే అంటున్నారు కదా, మరి మీకు మనస్సు ఉందా అని ప్రశ్న. నాకు మనస్సు పోలేదు, ఉంది సాత్విక మనస్సు ఉంది. నాకు మనస్సు పోలేదు, ఉంది సాత్విక మనస్సు ఉంది. ఈ సాత్విక మనస్సును ఇంకా శుద్ధం చేస్తే ఇదే ఆత్మగా మారుకుంది. మన మనస్సును పరమ పవిత్రం చేసామనుకోండి, ఇదే ఆత్మలో రూపాంతరం చెందుతుంది. పరమ పవిత్రమైన మనస్సు చూస్తుంది, చూసిన విషయాలతో కట్టుపడదు. అంటే పరమ పవిత్రమైన మనస్సు ఏంటి, ఎటువంటిది అని చెప్పారంటే కాలిపోయినట్టు ఒక్క తాడు లాంటిది. పరమ పవిత్రమైన మనస్సు ఎటువంటిది అంటే కాలిపోయిన తాడు లాంటిది. తాడు కాలిపోయిన తాడు తాడు తాడులాగే కనిపిస్తుంది, తాడు తాడులాగే కనిపిస్తుంది. కానీ కట్టడానికి పని చేయదు, ఆ తాడు తీసుకెళ్ళి ఎవరైనా కడదాం అనుకుంటాం
పని చేయదు. అదే జ్ఞాని మనస్సు కూడా అంటే మనస్సు లేకనే నడుస్తుంది, కానీ అది ఆ మనస్సు దేని వల్ల బంధింపజేయదు. అంటే న్యాయ మనస్సు కాలిపోయిన తాడు లాంటిది. అయితే అడిగిన ప్రశ్న నేను డైరెక్ట్గా సమాధానం చెప్పాలి, పైగా రాసుకుంటున్నారు ఎక్స్ట్రా పేపర్లకు. మీకు మనస్సు ఉందా లేదా దొంగ తిరిగి మాట్లాడేందుకు నేను రాసుకుని చెప్తాను సాత్విక మనస్సు. అది డైరెక్ట్గా అడిగిన ప్రశ్న అంటే మీకు ఏ మనస్సు ఉందని అడిగారు. సాత్విక మనస్సు ఉంది, సాత్విక మనస్సు ఉంది. ఈ సాత్విక మనస్సు శుద్ధ చైతన్యానికి దారి చూపిస్తుంది. ఇది శుద్ధ చైతన్యానికి దారి చూపిస్తుంది. అంటే మనస్సు లేదంటే ఉంది, అది సాత్వికంగా సాత్విక మనస్సు కూడా మనస్సే, సాత్విక మనస్సు కూడా మనస్సే. కానీ సత్యమైన దారి చూపించాలి, తట్టుకుంటుంది. ఇందాక నేను అక్కడ వీరాస్వామి గారి ఇల్లు ఎక్కడైనా అడిగాను, ఇక్కడ వీరాస్వామి గారి ఇల్లు నేను తీసుకెళ్తాను చూపించాలి ఇల్లు, అదేంటి వీరాస్వామి గారి ఇల్లు అని వెళ్ళిపోయాడు ఆయన. వీరాస్వామి గారి ఇల్లు నేను చూపిస్తానని రండి అని చెప్పి అదేంటి వీరాస్వామి గారి ఇల్లు అని వెళ్ళిపోయాడు అతను. సాత్విక మనస్సు అంటే ఉండదు, అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి తీసుకెళ్తాను, ఎక్కడ ఏది చూపిస్తుందంటే ఆ వస్తువు మాకు కనిపించకపోవచ్చు, కానీ చూపించే ప్రయత్నం ఉంది అదే ఆ మనసులో. ఇవాడ అదే జరిగింది మాకు, అందుకే చూపించాడు. అదే వీరాస్వామి గారు వెళ్ళిపోయాడు. ఇంకా ఇల్లు చూపించేసాడు మాకు, సాత్విక మనసు చేసే పని. అటువంటి మీరు నేనేదో తలంపు గురించి చెప్తున్నారు, ఆ మూల తలంపుని మూలంలోకి తీసుకెళ్ళమని చెప్తున్నారు. ఆ మొదటి దేహంతో శరీరంతో తాదాత్యం పొందే తలంపుని దాని మూలంలోకి తీసుకెళ్ళమని చెప్తున్నారు. ఇక్కడ భగవంతు భక్తులు ఏమని అడుగుతున్నారండి, యాని ఎంతకంటే నీ చెప్పే మార్గం కంటే నిరంతరము భగవంతుని స్మరించుకోవడం మంచిది కదా. రామ కృష్ణ శివ శివ ఓం శివాయ నమః ఓం నమః శివాయ ఇలా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా భగవంతుని రూపాన్ని ధ్యానం చేసుకోవడం, భగవంతుని నామాన్ని స్మరించుకోవడం మీరు చెప్పే మార్గం కంటే అది బాగుంటుంది కదా. భగవంతుని నిరంతరం స్మరించుకోవడం మంచిది కదా. భవిష్యత్ విచార మార్గం కంటే ఉత్తమమైందేమో. ఏ భగవంతుని నిరంతరం స్మరించుకోవటం తలుచుకుంటా అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. భగవంతుని స్మరణ చేశాం, ఇవాళ జపం చేశాం, ఇవాళ గంట సేపు జపం చేశాం, అరగంట సేపు ధ్యానం చేశాం, అది ఒక సాటిస్ఫాక్షన్. వెంకటనారాయణగారి ఇంటికి వెళ్ళి చూసి వచ్చేసాం, కళాకాలానికి అనుకుంటున్నా వెంకటనారాయణ గారి ఇంటికి వెళ్ళి చూడాలని చూసి వచ్చేసాం. అతను వచ్చి చాలా కాలం 10 సంవత్సరాలు అవుతుంది, లాంగ్ ఇగో లాంగ్ లాంగ్ ఇగో అతను వచ్చాం చూసి వెళ్ళిపోతున్నాం. ఎంత బాగుంది చూడండి, అలా చెప్పండి. శివుని స్మరించుకోమని చెప్పండి, పరమాత్మను స్మరించుకోమని చెప్పండి, భగవంతుడు ఎవరిని స్మరించుకోమని. ఒక జీవితంలో ఒక సంతృప్తి ఉంటుంది, నేను లేరు లేరు అంటే ఏం సంతృప్తి ఏమిటండి, ఏం సాటిస్ఫాక్షన్ కనపెట్టలేదు, దానిలో జీవితం పెట్టించండి. అంటే ఇది బాగుంటుంది, ఏ భగవంతుని స్మరించుకోండి, ఏదో ఒక ఆనందం ఉంటుంది, ఒక సపోర్ట్ ఉంటుంది. మీరు ఒక సపోర్ట్ ఇవ్వలేదు, నేనున్నాను నాకు తెలుస్తాండి, నేనున్నాను నాకు తెలియదు, ఏదో ఒక నేను నాకు తెలుస్తాండి, దాన్ని మూలలో తీసుకెళ్ళిపోమని చెబుతున్నారు. అంతవరకు మీరు చెబుతున్నారు, స్మరణ గురించి చెప్పడం లేదు, జపం గురించి చెప్పడం లేదు, ధ్యానం గురించి చెప్పడం లేదు. అంటే మీరు ఒక నిశ్చయమైన భావం కనిపించలేదు. మీరు శివుడు ఉన్నాడు, శివుని కలతో చూసుకుంటాం, ఆ రూపానికి ఆ నేత్రాన్ని అలా చూసుకుంటాం, నమ ఆ శివుని మనస్సుతో స్మరించుకుంటాం, అలా చెప్పండి, అది బాగుంటుందేమో మీరు చెప్పే మార్గం కంటే అని ఒక ప్రశ్న ఇచ్చారు. ఏదో పద్ధతిలో వెళతానంటున్నావు, శివుణ్ణి స్మరించుకుంటానంటున్నావు, అక్కడే ప్రారంభమైపోయింది వేరు భావం. స్మరించుకో, కానీ శివుడు వేరు నేను వేరు, కృష్ణుని స్మరించుకో అది వేరు నేను వేరు. వస్తువుని సద్వస్తువులు రెండు మొక్కలు చేసేసారు. ఈ సెపరేట్నెస్ అక్కడే ప్రారంభమైపోయింది వేరు భావన, ఆ సెపరేట్నెస్ వేరు నేను వేరైనటువంటి భావన అక్కడ ప్రారంభమైపోయింది. ఈ శరీరాలని నాయి అనుకుంటా అనుకోండి, మీకు ఏదైనా వైద్యం చేశా అనుకుందా, నాకేమనిపించదు, నీకు ఏదైనా వైద్యం చేయించాను అనుకోండి, శరీరాలు మారి నా శరీరానికి ఏదైనా వైద్యం చేయించుకుంటే నేను ఎవరితో సహకారం చేశానని అనుకోను. నీ శరీరానికి వైద్యం చేస్తే నేను ఏదో సహకారం చేశాను అనుకుంటున్నాను, ఎంచదనుకుంటున్నాను, వేరు భావన వచ్చేస్తే. అది వేరు భావన లేకుండా పని చేస్తే నువ్వు చేసినా చెయ్యని వాడు తోడు సమానం, పని చేసినా చెయ్యని వాడు తోడు సమానం. అది వేరు భావనలోంచే నీకు భయం కలుగుతాను, వేరు భావనలోంచే కోరుకు వస్తాను, వేరు భావనలోంచే ద్వేషం వస్తాను. నీకు వేరు భావన ఉన్నప్పుడు శివుడు స్మరించడం వద్దంటలేదు, కానీ ఎప్పుడైతే నీకు శివస్మరణ చేస్తున్నాయంటే నువ్వు వేరు శివుడు వేరని వేరు భావన సపరేట్నెస్ వచ్చేసింది, అది కొంచెం గుర్తించు. అలాగని శివుడిని ఆరాధించొద్దని కాదు, అంటే ఇక ఈ మార్గం పట్టుకోలేక ఇంకా కిందకు వస్తున్నాడు. సరే నీ మార్గంలో నువ్వు ప్రయాణించు, ఇక ఇష్టమైతే ప్రయాణించు. నువ్వు ఏ శివుడిని అయితే ఆరాధిస్తున్నావో నీకు నిజం తెలియకపోయినా శివుడికి నిజం తెలుస్తుంది. ఏడు జన్మలో నీ నిజం దగ్గరికి శివుడు తీసుకొచ్చేస్తాడు పునరాగతి. నీకు నిజం తెలియకపోయినా నువ్వు పూజించే శివుడికి నిజం తెలుసు. అంటే నువ్వు శివుణ్ణి ఆరాధించగా ఆరాధించగా నేను కూడా ఇంకా ముందు జన్మలో శివుణ్ణి ఆరాధించేవాడు. నువ్వు ఎప్పుడే శివాలయంలోకి వెళ్ళినప్పుడు మన ఇంటికి మనం వెళుతున్నాం, నాకు నమస్కారం పెట్టాలని కూడా అనిపించదు, ఇంచేదండి మనలో మనకు నమస్కారం. అదే నీకు ఉపాసన బలం కాదు, నువ్వు జన్మలో ఏదైనా సాధన చేస్తే రాబోయే జన్మలో వచ్చేస్తుంది. నువ్వు శివుని ఉపాసన చేస్తే చెయ్యి, అది కాదంటుంది ఇక్కడ భగవాన్. నీకు నిజం తెలియదు, నా శివుడిని తెలుసు, కానీ తత్వం ఏంటంటే ఆ శివుడు కూడా నిన్ను నిజం దగ్గర తీసుకెళ్ళేవాడు, నిన్ను విడిచిపెట్టడు. ఇంకే నీకు తెలియకపోయినా ఆయనకు తెలుసు. ఏది తెలిసిన తర్వాత నువ్వు దుఃఖరహితులు అవుతావు, భయరహితులు అవుతావు, జన్మరహితులు అవుతావు. అంటే శవాలను మోసే పని ఎప్పుడు నీకు పోతుందో, పునర్జన్మలు లేని స్థితి ఎప్పుడైతే నీకు పొందుతావు, ఏ స్థితి ఏది తెలుసుకున్నాక ఆ స్థితి నీకు పొందుతుందో, ఆ స్థితి ఏంటో నీకు తెలియకపోయిన శివుడికి తెలుసు. ఆ స్థితి తెలిసే వరకు ఆ శివుడు నేను వెంటాడుతూనే ఉంటాడు. అవసరమైతే ఒక మానవ రూపం ధరించి నీ శరీరం చొక్కా వేసుకుని నీకోసం నీకు బోధించడానికి వస్తాడు వాడు శివుడు. శివుడికి ఏమి టోపిడి పెట్టక్కర్లేదు, ఏం అక్కర్లేదు, కొన్ని చెబుతూ నీళ్ళు వేసేస్తాను నచ్చినా సరే. ఒకసారి కొంచెం స్నానం చేయించేస్తే సరిపోతుంది. ఆయన ఎందుకు చేస్తున్నాం మనం పవిత్రం అవటం కోసం? విష్ణువుని అలంకరించినా, శివుణ్ణి అభిషేకించినా, కుమారస్వామి దర్శనం చేసినా ఆయన ఎందుకు చేస్తున్నాం? మనం పవిత్రం మన కోసం చేసుకుంటున్నాం, మనం పవిత్రం అవటం చేసుకుంటున్నాం. అంటే నువ్వు నేను చెప్పింది నీకు ఆ మార్గం నచ్చితే వెళ్ళు, కానీ అక్కడ ద్వైతం వచ్చేసింది, అక్కడ ద్వైతం వచ్చేసింది, వేరే భావన వచ్చేసింది. కానీ నీకు ఆ మార్గం నచ్చితే నువ్వు ప్రయాణం చేయొచ్చు, కానీ అక్కడ నీకు సెపరేట్నెస్ వచ్చింది. ఏమంటున్నారండి? సరే అది విడిచి అది విడిచిపెట్టండి. మీరు వేదంలో మాటలు చెప్పటం లేదు, నువ్వు శివుడు ఉపాసన అటించండి. వేదంలో అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమై ఉన్నాను, నేను బ్రహ్మమై ఉన్నాను, అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ వేదంలో వచ్చిన మంత్రాలు. అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ వేదంలో మాటలు. ఆ మాటలు చెప్పరు, శివుని ఉపాసన చేయమంటారు. అప్పుడు వేదంలో మాటలు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మ, అసలు ఇందులో మొక్కలు అలవట్లేదండి. మీకు ఇష్టమైతే నింటే నిన్నగా వెళ్ళిపోతాను అటు ఇంటికి. జనాన్ని పోయేసుకుని అలవాట్లేదు, శిష్యుని పెంచుకుని అలవాట్లేదు, ఇళ్ళంతా తిరిగి ప్రచారం చేయించుకుని అలవాట్లేదు. ఈ మధ్య కొంతమంది ఇళ్ళంత తిరిగి ప్రచారం చేయించుకోండి, ఇక్కడ రెండు ఇక్కడ ఏం పోయింది, దేవుడు దేవునికది దేనికది? అది జ్ఞానమా అజ్ఞానమా? ఏమో పాత చేయాలి, మనం జ్ఞానంలో ఉన్నామనుకోవడం చేసి ఇబ్బంది అజ్ఞాన పనులు. ఇది ఏమంటాడంటే ఎవరు వేదంలో మాటలు చెప్పారండి, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మం ఉన్నాను, ఇదంతా వేదంలో ఉంది. అటువంటి మాటలు కూడా మీరు చెప్పారండి, మన శివుడు ఉపాసన అటువంటి ఉంది, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి తత్వమసి, ఇవన్నీ ఈ మాటలు కూడా చెప్పారండి మీరు అని భక్తుడు అడుగుతున్నాడు. ఈ భక్తుడు మంచివాడే, కానీ అడుగునే సందేహాలు అడుగుతున్నాడు. అంటే భగవాన్ అన్నారు, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనే వేదంలో చెప్పిన మాట నిజమే, నేను బ్రహ్మం ఉన్నాను, నేను బ్రహ్మం అనుకునేవాడు ఎవడు? డైరెక్ట్ ఆలోచించండి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమయమా, నేను బ్రహ్మమ, అది ఏదైనా చెప్పిన అలా అని అనుకుని ఎవడనుకుంటున్నాడు? మీరు మీరు మనిషిని 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 మీరు అనుకుంటారా? అనుకుంటున్నారు. అలాగే బ్రహ్మస్వరూపం పొందినవాడు బ్రహ్మమయ్యినవాడు నేను బ్రహ్మమునే అనుకోవట్లేదు. నిజమైన మంచివాడు నేను మంచివాడిని నేను మంచివాడిని నేను మంచివాడిని అనుకోడు. అలాగే అలాగే బ్రాహ్మణ పొందాడు నేను బ్రహ్మముని నేను బ్రహ్మముని నేను బ్రహ్మమున అనుకోడు. అనుకోవాల్సిన పని లేదు. మన అందరం మనుషులే కదా. నేను మనిషిని నేను మనిషిని నేను మనిషిని అని మనం ఎవరైనా అనుకుంటాం. అనుకోవాల్సిన పని లేదు. అనుకోకపోయిన మనుషులే. అలా ప్రశ్నించుకోవడానికి ఎవరున్నారు? ఒకళ్ళు నేను బ్రహ్మముని నేను బ్రహ్మమున నువ్వు అనుకుంటున్నావు అనుకో. బ్రహ్మముని నేను బ్రహ్మం అనదని అనుకునేది ఎవరండి? బాగా అర్థం చేసుకోండి. బ్రహ్మము నేనే అనదు. బ్రహ్మము నేనే అనదు. నేను బ్రహ్మమును నేను బ్రహ్మను అనుకుని ఈమె ఎవరండి? అందుకని తర్వాత తీసో పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు దారి ఎక్కడా అనుకోండి, అక్కడ ముళ్ళు కనిపించే ముళ్ళుతో మనం పేచి పెట్టుకొని తీసో పక్కన పెడతాం. ఏ దగ్గరికి వెళ్ళిపోయి పని చూసుకో. అనుకోవటం ఉంది అని ఎవరనుకున్నా. నేను బ్రహ్మమును నేను బ్రహ్మమును అనుకున్నప్పుడు ఆ నేను ఎవరని? అది కూడా కలంతే. నిజమైన నేను నిజమైన నేను నేను బ్రహ్మమును నేను బ్రహ్మమును అనుకోదు. మరి నేను బ్రహ్మమును నేను బ్రహ్మమును అనుకునేది కూడా కలంతే. ఆ కలం పని కూడా తీసుకో పక్కన పెట్టి. తర్వాత నిన్న ఆశ్చర్య వాళ్ళు ఇంకో ప్రశ్న వచ్చారు. సాధన ఎంతకాలం చెయ్యాలా అంటే వాళ్ళు నోటితో రాకలేదు, రాసుకొచ్చారా? నేను అది అమెరికా వాళ్ళు పద్ధతి ఆశ్చర్య పోరాడు. సాధన ఎంత సాధన ఎంతసేపు వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలి. మనం గురుముఖం మాటలు చెప్తే కూడా ఉండాలి. ఒకవేళ మనం అటు ఇటు పోతాంటే పాయింట్ దగ్గర రమ్మంటారు, కమ్ టు పాయింట్. సాధన ఎంతకాలం చెయ్యాలి అని అడిగారు. సాధన చేసేవాడు ఉన్నంతకాలం సాధన చెయ్యాలని చెప్తారు. వాళ్ళు వేసిన ప్రశ్న ఏంటంటే సాధన ఎంతకాలం చెయ్యాలని. సాధన చేసేవాడు మీ లోపల ఉన్నంతకాలం సాధన చేస్తూనే ఉండాలి, ప్రతిజనలోనే చేస్తూనే ఉండాలి. మరి మానేసే చేస్తుందని మళ్ళీ ప్రశ్న. మరి ఇప్పుడు మానటం ఆ చేసేవాడు పోయే వరకు చేస్తూ ఉండవచ్చు. రెండు ప్రశ్నలు వేశారు. రెండు ప్రశ్న రెండు సబ్ క్వశ్చన్. మెయిన్ క్వశ్చన్ ఏంటి? మరి దాని పరాలకు సాధన ఎంతకాలం చెయ్యాలి? సాధన చేసేవాడు ఉన్నంతకాలం సాధన చేయవలసిందే. సాధన చేసేవాడు ఉన్నంతకాలం సాధన చేయవలసింది. మరి దీన్ని ముగింపు ఎప్పుడు అని ముగింపు పెట్టి సాధన చేసేవాడు పోయే వరకు అని అలా ఆరాధిస్తూ ఉండవచ్చు. ఆడుందని చెప్పి సాధన చేసేవాడు ఉందని చెప్పి సాధన చేయాలి. సాధన చేసేవాడు పోయినప్పుడు ఇంకా సాధన తోటి పని లేదు, ముగింపది. అంటే దాని అర్థం ఏంటంటే సాధన చేసేవాడు నశించే వరకు సాధన చేయాలి. సాధన చేసేవాడు నశిస్తే మీ సాధన పూర్తి అయిపోయింది అని. ఎలా ఇంకోటి ఏం అడిగారంటే మిమ్మల్ని చూడటం కాదు అరుణాచలం నాతో జాన్ లేదు. గత అరుణాచలం నాలుగు రోజులు ఉన్నాడు. నాలుగు రోజులు ఉండి మిమ్మల్ని చూడటం చాలామంది వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? యాథమెటిక్స్ అనమాట. మిమ్మల్ని చూడటానికి చాలామంది వస్తున్నారు, ఇంటికి వస్తున్నప్పుడు నేను మీరు ఈ ప్రశ్న నన్ను అడగద్దు, చూడటానికి వచ్చేవాడు ఇది అడగండి నన్ను. నేను ఈ ప్రశ్న నన్ను అడిగే ప్రశ్నే. మీరు ఆయన నాలుగు రోజులు ఉన్నారు నాతో పాటు, ఉన్నారు కదా అందరూ ఉన్నారు కదా, మీరు మిమ్మల్ని చూడటానికి ఇంటికి ఎక్కువ మంది వస్తున్నారనే ప్రశ్న. ఈ ప్రశ్న నన్ను అడగవద్దు, చూడటానికి వచ్చిన వాళ్ళని అడగండి. వాళ్ళు సమాధానం చూసి చెప్తే రాసుకోండి, ఆ ప్రశ్న నాది కాదని చెప్పాను. అంటే మమ్మల్ని ఇంటికి చూడటానికి రాకపోతే ప్రత్యేకంగా మిమ్మల్ని ఇంటికి చూడటానికి వస్తున్నారు, దానికి కారణం చెప్పమంటున్నాడు. మమ్మల్ని కూడా చూడటానికి రావచ్చును కదా దేవుడు అంటున్నాడు. ఆ ప్రశ్న నన్ను అడగొద్దు, మీరు ఎవరైతే చూడటానికి వస్తున్నారో ప్రశ్న వేసి వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్పింది రాసుకోండి. భగవాన్ చెప్తున్నారు, ఇటు నుంచి అటు చెప్పినా అటు నుంచి ఇటు చెప్పినా ఉన్నది ఒకటే ఉన్నది. ఒకడవో నిన్ను మాయమరించి వచ్చేవారు ఎవరు? ఇదంతా నీ జాలం మారినాచరా. ఒకడవో నిన్ను మాయమరించి వచ్చేవారు ఎవరు? ఇదంతా నీ జాలం మరినాక ఇదంతా ఉంటే మాయ. ఇదంతా ఏమి లేదు, ఉన్నదాని వాడే కనిపిస్తాం అంటే ఏమి లేదు. ఏమీ లేదు, ప్రపంచం కూడా ఉన్నదాని వలే కనిపిస్తాం. మనం ఉంటే నీడలని మన అందరం షాడోస్. ఉన్నది ఒకటి, ఆత్మ ఒక్కటే సత్యం. ఆత్మ సత్యం అని చెప్తున్నది, అది ఒక్కటే సత్యం. అది తప్పించి ఏది సత్యం కాదు, ఆత్మ ఒక్కటే సత్యం. మిగిలిన అన్ని అసత్యం, నేను ఇంకా చెప్పవలసిన పని లేదు. అది ఒకటే సత్యం అన్నప్పుడు నువ్వు ఉంటే మనసు, నువ్వు లేకుండా లేవు. ఇక భగవాన్ చెప్పి టెక్కులు ఎక్కువ ఉంటుంది, మీరు రహస్యం ఎక్కడ పెట్టుకోకుండా. నీకు మనసు, మనసు నువ్వు కాదు, నీకు మనసు ఉంది. బాగా అర్థం చేసుకోండి. నువ్వు నీకు మనస్సు ఉంది, కానీ మనస్సు మట్టుకి నీకు ఒక ఒక రూపం ఉంది. ఆ రూపం నువ్వు కాదు, నీకు శరీరం ఉంది, ఆ శరీరం నువ్వు కాదు. నీకు ఒక ఊరు ఉంది, ఆ గ్రామం నువ్వు కాదు. నీకు గ్రామం ఉంది, ఆ గ్రామం నువ్వు కాదు. అలాగే నీకు ఒక పేరు ఉంది, ఆ పేరు నువ్వు కాదు. అలాగే నీకు దేహం ఉంది, ఆ దేహం నీకు నా దేహం నువ్వు కాదు. అలాగే నీకు ఇల్లు కూడా ఉంది, ఆ ఇల్లు నువ్వు కాదు. అలాగే నీకు పొలం కూడా ఉండొచ్చు, నీకు పొలం ఉండొచ్చు, కానీ ఆ పొలం మట్టికి నువ్వు కాదు. అలాగే నీకు ఒక మనస్సు ఉండొచ్చు, నీ మనసు వేరు, నా మనసు వేరు. అలాగే నీకు ఒక మనస్సు ఉండొచ్చు, ఆ మనస్సు నువ్వు కాదు అయ్యా. ఏది నువ్వు కాదు, నువ్వు ఏదిగా ఉన్నావో దాని మీద మనస్సు నిలబెట్టని నిజమైన సాధన. సాధన రహస్యం అంటే నువ్వు కాని దాని మీద మనస్సు నిలబెట్టిన సాధన కాదు. నువ్వు కాని గ్రామం మీద, నువ్వు కాని దేహం మీద, నువ్వు కాని మనస్సు మీద, నువ్వు కాని శాస్త్రం మీద, నువ్వు కాని ప్రాపర్టీ అక్కడ మనస్సు నిలబెట్టిన సాధన కాదు. ఏదైతే నిజమో, ఏ ఆత్మైతే నిజమో, ఏ ఆత్మైతే సర్వకాల సర్వావస్థల్లో ఉంటుందో, దేహం ఉన్నా లేకపోయినా, లోకం కనిపించినా కనిపించకపోయినా, సర్వకాల సర్వావస్థలో ఏ వస్తువు అయితే, ఏ సద్వస్తు అయితే, ఏ బ్రహ్మం అయితే ఎప్పుడూ ఉంటుందో, ఏదైతే నిజమో, ఏదైతే ఒక్కటిగా ఉందో, దానిలో నీ మనస్సుని నిలబెట్టడమే సాధనం అయ్యా. అంతకంటే మించిన సాధన ఎక్కడ లేదు లేదా. నీ మనస్సును అబద్ధం మీద నిలబెట్టడం, అసత్యం మీద నిలబెట్టడం సాధన, సత్యం మీద నిలబెట్టడం సాధన, సత్యం మీద నిలబెడితేనే సాధన, అది ఒకటే సాధన. మిగతా సాధన కాదని సాధనలాగా కనిపించే సాధన, మిగతా సాధన ఇటువంటి సాధనలాగా కనిపించే సాధన. దానివల్ల పొట్టని మీరు అతీ పొట్ట పుడికే కొంచెం పొట్ట మీద దెబ్బలు తగులుతాయి, కానీ పొట్టలో ఉన్న పాము మీద దెబ్బలు తగులుతాయి. పొట్ట మీద కొట్టే దెబ్బలు వేరు, పొట్ట మీద ఉన్న పాము మీద కొట్టే దెబ్బలు వేరు. పొట్టన కొట్టడం వల్ల పాము చనిపోదు, పొట్టలోన పాముని కొట్టడం వల్ల పాము చనిపోదు. నువ్వు మనస్సుని ఒకటే నిజం, నిజం ఒకటే, ట్రూత్ ఒకటే, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, ఒకటంటే ఒకటి, ఓన్లీ వన్, ఓన్లీ వన్, ఒకటంటే ఒకటి. అక్కడ నిలబెట్టవయ్యా, నువ్వు మనస్సు మనస్సు అంటున్నావు కదా, ఈ మనస్సును అక్కడ నిలబెట్టు. అక్కడ నిలబెడితే కొంతకాలానికి ఈ మనస్సు ఎక్కడైతే నిలబెడుతున్నావు అది నువ్వు అని సంగతి నీకు తెలుసు. నువ్వు మనస్సును ఎక్కడైతే నిలబెడుతున్నావో అప్పుడు అదే నీవు అని సంగతి తెలుస్తుంది. ఏంటంటే నీ రచించాడే తెలుస్తుంది, అదే నీవు అని సంగతి నీకు తెలుసు. అప్పుడు నువ్వు ద్వైత భావన పోతుంది. అంటే నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవటానికి, నువ్వు ఎవరని, నువ్వు ఏదిగా ఉన్నావో దాని తారు కనుబు నువ్వు పొందటానికి నిర్మలంగా ఉండు, నిర్మలంగా ఉండు. నీ చేతులతో పని చేసుకో, మనసులో నిర్మలంగా ఉండు, నిర్మలంగా ఉండు, నిశ్చలంగా ఉండు, నిరాడంబరంగా ఉండు, ధర్మంగా ఉండదు, నిగర్వంగా ఉండు, నిరాడంబరంగా ఉండు, నిశ్చలంగా ఉండు, ఏకంగా ఉండు, శాంతిగా ఉండు, కాంతిగా ఉండు. భక్తి పేరు చెప్పి నిశ్చలంగా ఉండాలి కానీ ఆందోళనగా ఉండకూడదు. భక్తి పేరు చెప్పి నిరాడంబరంగా ఉండాలి కానీ ఆడంబరంగా ఉండకూడదు. ఆ చూపులో నిర్మలత్వం ఉండాలి, వాక్కులో నిర్మలత్వం ఉండాలి, మనస్సులో నిర్మలత్వం ఉండాలి. మీరు ఎన్ని రకాల సాధన చేసినా మనస్సు మాట చేత ఒక్కటిగా కనుక లేకపోతే ఆత్మజ్ఞానం కలిగే సమస్య లేదు. మీరు 90 సాధనలు చేయండి, 90 దేవాలయాలు చుట్టూ తిరగండి, కానీ ఈ మూడు కూడా ఒక్కటిగా కనుక లేకపోతే వాడికి ఆత్మదర్శనం కాదు. ఉన్నది ఒకటే సాధన, ఈ మూడు ఒక్కటిగా ఉంటే ఆ ఒక్కటిగా ఉన్నదేదో మీకు ఇరుకులోకి వస్తుంది. అంతే కదా, మీ పని మీరు శ్రద్ధగా చేసుకోండి, పని విడిచిపెట్టి పారిపోవద్దు, కానీ వాటి నిర్మలంగా ఉండండి, నిశ్చలంగా ఉండండి, ఆందోళనకు గురి కావద్దు. మీ పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, భగవంతుడి మీద భారం వేసి మీ పని అది మీరు జాగ్రత్తగా చేసుకుంటూ సోమాల్కోణానికి అలవాటు పడకుండా నిర్మలంగా ఉండి, నిశ్చలంగా ఉండి, నిరాడంబరంగా ఉండి, మీ ఎవరైనా ఏదో ఉందంటున్నారు కదా, అది ఎవరో కాదు, అది మీరు ఆమె సంగతి అనుభవంలోకి తెచ్చుకో. వెరీ నాలెడ్జ్ సాగులండి, వెరీ వేదం వేదం సాగులండి. మరి ఇంకోసారి చెప్తున్నాం, మాటలు తగ్గించుకోవాలి, తలంపులు తగ్గించుకోవాలి. ఎప్పుడు మనం వనయంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు, సత్యాన్ని అన్వేషించాలనుకున్నప్పుడు, సత్యాన్ని పొందాలనుకున్నప్పుడు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల, ఎలా ఉంటుందంటే భగవాన్ మదురాయి నుంచి అరుణాచలం వచ్చినప్పుడు ఒక మహాప్రవాహంలో గడ్డి పరికి ఎంత వేగంగా కొట్టుకెళ్తుందో అంత వేగంగా అరుణాచలం కొట్టుకొచ్చాను. ఇంకే కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో ఈ బికెమ్ టూ త్రీ లైవ్, కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. సాధన పేరు మీద ఎక్కడ బాధపడినట్టు కనిపించదు, దాని బయోగ్రఫీలు ఎక్కడ కనపడదు. ఇంకేం సాధకుడు పోయాడు, ఆ డిజపీర్ అయిపోయాడు సాధకుడు. ఇంకా నామస్మరణ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు పనినప్పుడు మీరు ఏదైనా పని చేసుకుంటున్నారు అనుకోండి, ఆ పని చేసినప్పుడు పని మీరు మళ్ళీ మళ్ళీ ఒంటరిగా మీరు కూర్చున్నారు, క్వైట్గా కూర్చున్నారు అనుకోండి, మీ వెంటనే ఆ నామం మీరు గుర్తుకు మీ మెదడులో గుర్తుకొచ్చేయాలి, ఆటోమేటిక్గా గుర్తుకొచ్చేయాలి. ప్రయత్నం వితౌట్ ఎఫర్ట్, మీ మీ ప్రయత్నంతో ఏం సంబంధం లేకుండా నామం మీరు గుర్తుకొచ్చేయాలి. ఆ నామం మీరు ఏ నామం ఇష్టమైతే ఆ నామం అది మీ నోట్లో కాపురం ఉండాలి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శాంతి శాంతి. వెల్ హోమ్ కమింగ్, మా ఇంటికి వచ్చినట్టున్నమాట. ఈ శివాలయానికి వస్తే మా ఇంటికి మేము వచ్చామనిపిస్తుంది. రాత్రి వచ్చినట్టు మేము అనుకుంటున్నాం, ఈ శివాలయానికి వస్తే మా ఇంటికి మేము వచ్చామనిపిస్తుంది. ఇది హోమ్ కమింగ్. దైవమనుచు నిన్ను దరిదేరగా నన్ను పూర్ణనాశమనం చేతివి అరుణాచల. శాంతి శాంతి శాంతి.